ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 5 శ్లోకం 7. యోగయుక్తో విశుద్ధాత్మా, యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః, విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే, కుర్వన్నపి న లిప్యతే. ప్లీజ్ రిపీట్ వట్ యువర్ ట్రాన్స్లేషన్. యోగయుక్తః భక్తియుక్త సేవలో నియుక్తుడైన వాడు, విశుద్ధాత్మ పరిశుద్ధమైన హృదయము కలవాడు, విజితాత్మ ఆత్మనిగ్రహము కలవాడు, జితేంద్రియ ఇంద్రియములను జయించినవాడు, సర్వభూతాత్మభూతాత్మ ప్రాణులన్నింటి యందు దయకలవాడు, కుర్వన్నపి కర్మలు చేయుచున్నను నలిప్యతే ఎన్నడూ బద్ధుడు కాడు. దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జయ శ్రీల ప్రభుపాద్. భక్తి యోగముతో కర్మననరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడైయుండును. సర్వులయడ అతడు ప్రేమను కలిగియుండును. అతివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడను బద్ధుడు కాడు. భాష్యం: కృష్ణ భక్తి భావన ద్వారా ముక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమప్రియుడైయుండును, మరియు సర్వజీవులు అతనికి ప్రియములైయుండును. అతని కృష్ణ భక్తి రసభావనయే అందులకు కారణం. పత్రములు కొమ్మలు వంటి వృక్షముల నుండి వేరు కానట్లుగా ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలకు నీరు పోయిట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటినీ నీరు సరఫరా ఎగుననియు, లేదా ఉదరమునకు ఆహారము అందించుట ద్వారా దేహమందంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణభక్తి భావనయందు కర్మననరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును, కావున సర్వులకు ప్రియుడయ్యుండును. సర్వులు అతనికి పనిచే ప్రియము నందుటచే అతడు శుద్ధమైన అంతరంగమును కలిగియుండును. శుద్ధాంతరంగము ద్వారా అతని మనస్సు సంపూర్ణముగా నిగ్రహింపబడి నిగ్రహ మనస్సు ద్వారా ఇంద్రియములు అదుపులోనికి వచ్చియుండును. మనస్సు సదా శ్రీకృష్ణుని యందే లగ్నమయ్యున్న కారణమున అతడు కృష్ణుని నుండి దూరమగుట కాని కృష్ణుని సేవకు ఇతరములైన కర్మములలో నియుక్తుడగుట కాని జరగదు. ఆ భక్తుడు కృష్ణపరములకు విషయములను తప్ప అన్యమును శ్రవణము చేయగోరడు. కృష్ణునికి అర్పింపబడిన ఆహారమును భుజింప వాంఛింపడు. అలాగుననే కృష్ణునితో సంబంధము లేని స్థలములకు పోవనిచ్చగించడు. కనుకనే అతని ఇంద్రియములు సంపూర్ణముగా అదుపులో నుండును. ఆ విధముగా ఇంద్రియములు అదుపులో నున్నవాడు ఎవరికి అపకారమును తలపెట్టడు. అట్టి ఎడ అర్జునుడు ఏ విధముగా యుద్ధరంగమున ఇతరులకు అపకారము చేసెను, అతడు కృష్ణభక్తిపూర్ణుడు కాడా అని ఎవరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచిన వారందరూ వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున ద్వితీయాధ్యాయమున ఇదివరకే తెలుపబడినట్లు అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయ్యున్నది. అనగా ఆధ్యాత్మిక దృష్టిలో కురుక్షేత్రమునందు ఎవరునూ మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞ మేరకు వారు దుస్తుల వంటి దేహములను మాత్రమే మార్చబడినవి. అనగా అర్జునుడు కురుక్షేత్ర రంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సంపూర్ణ భక్తి భావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయని వాడే అయ్యున్నాడు. అటివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు.
ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజన శ్లాకయా శచ్కరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి నలిప్యతే.
భక్తియోగముతో కర్మననురించువాడును విశుద్ధాత్ముడును ఇంద్రియ మనస్సును ఇంద్రియ మనస్సులను జయించిన వాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడయ్యుండును. సర్వుల ఎడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు. ఇక్కడ ముఖ్యంగా భక్తి యోగి అతనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణాల గురించి ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు స్వయంగా వివరిస్తూ ఉన్నారు. భక్తి అంటే భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి చేసేటువంటి కర్మను భక్తి అంటారు. భౌతిక గుణాలకు అతీతమైనటువంటి, అందువల్ల ప్రభుపాదుల వారు చెప్తారు భక్తి భక్తుడు ఈ పదాలన్నీ కూడా ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటివి కావు అని చెప్పి చెప్తారు. భక్తి అన్నటువంటిది భౌతికానికి అతీతమైనటువంటిది, కేవలం భగవత్ ప్రీత్యర్థం చేసేటువంటి కర్మను భక్తి యోగం అని చెప్పి చెప్తారు. మరి భక్తి యోగంతో కర్మనునరించడం అన్నటువంటిది అతను భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తూ ఉన్నాడు, అతని కోసం ఏం చేయట్లేదు. అయితే బాహ్యంగా చూసినప్పుడు అతను భుజిస్తాడు, అతను నిద్రిస్తాడు, అతను మాట్లాడతాడు, అతను మేనేజ్మెంట్ చేస్తాడు, రకరకాల కార్యకలాపాల్లో నిమగ్నమైనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రాన అతని యొక్క దృష్టి ఆలోచన అతని యొక్క చైతన్యం అతను దేనికోసం చేస్తూ ఉన్నాడు అన్నటువంటిది అక్కడ ముఖ్యమైనటువంటి విశేషం. ఉదాహరణకి చరిత్రలో రామాంజుల వారు ఆయన వేరే గ్రామానికి ప్రచారానికి వెళ్తూ శిష్యులందరికీ చెప్పెళ్లారంట, నాయన రంగనాథ స్వామి దగ్గరికి వెళ్లి కోరికలతోటి ఆయన కలత పెట్టకూడదు, ఎవ్వరూ ఏం కోరద్దు, భగవంతుణ్ణి సేవించడం మనం నేర్చుకోవాలి కానీ ఆయన నుంచి సేవ తీసుకోవడం మనం నేర్చుకోకూడదు, సేవ కోరుకోకూడదు అని చెప్పి వెళ్లారంట. ఒక శిష్యుడు మాత్రం రంగనాథ స్వామి గురుగారు వెళ్ళిపోయిన తక్షణమే రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి స్వామి స్వామి నాకు కోరికను తీర్చండి అన్నానంట. ఏంటది అంటే మా గురువు గారి కన్నా ముందు నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలా, అది నా కోరిక అన్నాను. సో అని చెప్పి తిరిగి వచ్చేసారు. రామాంజుల వారు తిరిగి ప్రచారం నుంచి వచ్చిన తర్వాత శిష్యులందరూ కూడా కలిసి వెళ్లారంట. వెళ్తే రామాంజుల వారు స్వామిని అడిగారు, స్వామి నా శిష్యులు ఎవరు మిమ్మల్ని కలత పెట్టలేదు కదా కోరికలతో అన్నాడు. అప్పుడు రంగనాథ స్వామి వాడు వచ్చాడు నా దగ్గరికి అని చూపించానంట. మరి ఏం కోరుకున్నాడు అన్నాడు, మీకన్నా ముందు రామానుజ నీకన్నా ముందు వైకుంఠానికి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకున్నాడు అన్నా. అక్కడుండే శిష్యులందరూ కోపం వచ్చిందంట, అరే ఎంత అహంకార వీడు, గురువుగారి కన్నా ముందు వెళ్ళిపోవాలని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, స్వామి గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం తప్పే, గురువుగారు ఏమి కోరద్దు అంటే నేను కోరుకున్నాను, కానీ నా కోరిక యొక్క పరమార్థం ఏంటి అంటే ఖచ్చితంగా మనందరికన్నా ముందు గురువుగారు వైకుంఠానికి వెళ్తారు, మరి అక్కడ ఆయన్ని రిసీవ్ చేసుకునేదానికి స్వాగతం పలకడానికి ఒక్కడన్నా ఉండాలి కదా, అందుకోసం నేను ముందు వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. తర్వాత అక్కడ ఆయనకి సపర్యలు చేయడానికి ఎవరో ఒక్కరు ఉండాలి కదా, అందుకోసం నేను ముందు వెళ్ళాలనుకున్నాను. అంతేకాని దాంట్లో వేరే స్వార్థం ఏం లేదు అన్నాను. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే భగవద్భక్తుని యొక్క చైతన్యం ఏ రకంగా ఉంటుంది అంటే ఎల్లవేళలా కూడా తన గురించి అతను ఆలోచించుకోవట్లేదు. అతను ఇతరుల యొక్క సుఖం కోరుతూ ఉన్నాడు, ఇతరులను సంతృప్తి, ముఖ్యంగా ఆ గురువు కృష్ణుని సంతృప్తిపరచడమే జీవిత పరమగమ్యంగా భావించి జీవనాన్ని గడిపేటువంటి వ్యక్తి భక్తి యోగి అన్నమాట. చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద్ పై భక్తులతా బీజ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడెవరు, గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభిస్తుందో వీడు భాగ్యవంతుడు. ఎందువల్ల అంటే ఇక్కడ ఉండేటువంటి భాగ్యాలు భోగ్యాలు ఇవన్నీ కూడా టెంపరీ అనమాట. ఈరోజు పెద్ద జమీందారు, రేపు ఈయన లక్షాధికారి, కోటీశ్వరుడు, తర్వాత భిక్షాధికారి. సో ఈ కర్మలన్నీ కూడా మనం ఏం చెట్లా చేస్తూ ఉంటాము, పుణ్యం బాగా చేస్తాం, దానివల్ల ఏమవుతుంది, పుణ్యం యొక్క ఫలం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ధనం వస్తుంది, పదవి వస్తుంది, అందమైన రూపం వస్తుంది, ఇవన్నీ పుణ్యం యొక్క ఫలం. ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో వాటితో పాటు అహంకారం కూడా వస్తుందన్నమాట. అందుకని ఆ ధనం వల్ల పదవి వల్ల అహంకారంతో కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతాయి, వాడు కనపడు, అందరినీ డాషిస్తుంటాడు అనమాట. సో అహంకారం వల్ల ఏం చేస్తాడు, పాపం చేస్తాడు, దాని ఫలితం ఏమవుతుంది, మరలా బీదరికంలో పుడతాడు, అందవిహీనంగా పుడతాడు, పదవి లేకుండా పుడతాడు. అప్పుడు ఆ బాధ ఆ కష్టం తట్టుకోలేక మళ్ళా గుళ్ళు గోపురాలు తిరుగుతాడు, ఏదో పుణ్య కార్యక్రమాలు చేస్తాడు, మళ్ళా ఇదవుతుంది, మళ్ళా ఏమవుతుంది, అప్పుడు మళ్ళా ఉన్నతమైనటువంటి స్థితి. సో ఈ రకంగా ఆ పుణ్యము పాపము పుణ్యము పాపము చేసుకుంటూ ఒకప్పుడు ఉన్నత స్థితి ఒకప్పుడు అధమ స్థితి, ఒకప్పుడు ఉన్నత స్థితి ఒక అధమ స్థితి పొందుతూ మార్పులు చెందుతూ ఉంటుందన్నమాట. సో వీటి వల్ల ఉపయోగం లేదు. సో అందుకనే బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పై భక్తుల తభజ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు, గురువు కృష్ణ యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో. మరి గురువు కృష్ణ ప్రసాదం లభిస్తే మళ్ళా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఈ భౌతిక జగత్తుకు ఈ కుళ్ళు ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. ఇది చాలా దుఃఖాలతో నిండినటువంటిది, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇక్కడ మనం ఏంటి అనుభవించేది అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఇవి ఇక్కడ మనం దర్శించేది, అంతకుమించి ఇంకేం లేదు. అయితే మనిషి అజ్ఞానంలో ఏంటి అంటే ఎవరినన్నా అడగండి ఎంత వరస్ట్ కండిషన్ లో ఉండనివ్వండి, అతను ఎట్లుందయ్యా అంటే లైఫ్ బా సూపర్ ఉంది బాసు అంటాడు, ఎక్సలెంట్ చాలా బాగుందంటాడు. ఎంత వరస్ట్ సిచ్యుయేషన్ లో అన్నా ఉండనివ్వండి, అయితే అతనికి హోప్ ఉందనమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదులు వారు చెప్తారు ఒకే హోప్ తో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఏంటా హోప్ అంటే రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు వివిధ వయసుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారనమాట, వాళ్ళ హోప్ ఈ రోజుకి కూడా ఏంటి అంటే రేపు హ్యాపీగా ఉంటాను అన్నది, దీంతోనే గడుపుతూ ఉన్నారు. ఇంతవరకు హ్యాపీగా ఉన్న రోజే లేదనమాట, అయితే రేపు మాత్రం ఉంటామని మాత్రం గ్యారంటీ ఆలోచన ఉంది, రేపు ఉంటాం హ్యాపీగా. 2 లక్షలు ఉన్నప్పుడు 4 లక్షలు అయితే హ్యాపీ అవుతాం, 4, 8, 8, 16, 32, 64, 128 వీటిలో హ్యాపీనెస్ రాదు. అందుకని మొట్టమొదట ఆనందానికి సూత్రం తెలుసుకోవాలా. ప్రభుపాదులు వారి తత్వాన్ని ఎంత సింపుల్ గా ఇచ్చారు, ఆనందానికి సూత్రం మనమేదో ఎక్కడికో వెళ్లి పొందేది కాదు, అది ఆనందానికి సూత్రం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఆనందాన్ని పొందగలడనమాట. ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్తే దొరికేది కాదు ఆనందం. ఈరోజు మన వాళ్ళందరూ కూడా ఆదివారం అయిపోయిందిరా, ఏ హాల్లో కొత్త సినిమా ఉంది వెళ్ళిపోదాం, ఐ మీన్ క్యూలో నిలబడుకొని చెప్పులు దింపుకొని చొక్కా దింపుకొని ఐ మీన్ లోపల పోయి కూర్చోవాలా, వీడేదో ఎక్స్పెక్టేషన్తో వాల్ పోస్టర్స్ తీసి వెళ్ళిపోతాడు అనమాట. కానీ డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్ బట్టి ఉంటుంది సినిమా. తర్వాత బా ఏమి సినిమా రానాయన, ఈ మందుల చేప ఎక్కడ ఒక టాబ్లెట్ కొనుక్కోవాలి, తలనొప్పిగా ఉందని సో ఈయన అంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఏదో హ్యాపీనెస్ వస్తుందని చెప్పి వెళ్ళాడు అనమాట. కానీ ప్రభుపాదులు వారు సింపుల్ సింపుల్ గా చెప్తారు హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది అని. మనం ఈ శరీరం అన్నది ఒక వాహనం, వాహనాన్ని నడిపించేవాడు ఆత్మ, వాహనంలో మనం ప్రయాణం చేసి వెళ్లేటప్పుడు నడిపించేవాడికి డ్రైవర్ కాకలేస్తే వాహనాన్ని మనం పెట్రోల్ బంక్ తీసుకొని వెళ్లి దానికి పెట్రోల్ పట్టిస్తే నడిపించే ఆకలి తీరుతుందా? నడిపించేవాడు ఆకలి తీరడానికి ఏంటి? అన్నం తినాలా? అదే రకంగా ఆత్మ యొక్క ఆకలి తీరడానికి పరమాత్మ సేవ. ఆ పరమాత్మ సేవ ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందుతాడనమాట. మొన్న నేను క్రిందసారి 20 డేస్ బ్యాక్ తిరుపతి వచ్చినప్పుడు దర్శనానికి వెళ్ళినాను, స్వామివారి దర్శనానికి. అక్కడ ఒక మినిస్టర్ శరత్ పవార్ ఆయన సెక్రటరీ ఒక అతను ఉన్నాడనమాట. అక్కడ ఆ రంగమంటపంలో కూర్చొని ఉంటే అతను వచ్చాడు. వచ్చి మీరు ఇస్కాన్ నుంచా అని అడిగాడు. అవునని చెప్పాను. తర్వాత అతను మాట్లాడుతూ రోజు రోజుకి స్వామీజీ కష్టాలు పెరిగిపోతా ఉన్నాయి, అశాంతి పెరిగిపోతూ ఉంది, క్రైమ్ పెరిగిపోతూ ఉంది అని చెప్పన్నాడు అనమాట. నేను ఆయనకి కారణం ఏంటి అంటే, మనిషికి ఆనందం లేక వీడు ఆనందంగా లేకపోతే వేరే వాడిని ఆనందంగా ఉండనీడు. అరే నేను ఆనందంగా లేనప్పుడు వీడెందుకు ఆనందంగా ఉండాలా? సైకలాజికల్ ఫీలింగ్ అదనమాట మనిషిలో ప్రస్తుతానికి. నేను దుఃఖాన్ని అనుభవించేటప్పుడు వాడెందుకు ఆనందంగా ఉండాలి? అందుకనే నేను ఇంతకుముందు కూడా ఒక జమీందారు ఉన్నాడు, వాడికి ఎప్పుడు డబ్బు ఉంది కానీ ఎప్పుడు టెన్షన్ అనమాట. కానీ వాడి ఇంటి పక్కన మాత్రం ఒక పూరి గురుసులో సామాన్యుడు, వాడు ఎప్పుడు గోవింద బోలో గోపాల బోలో గోవింద బోలో గోపాల బోలో చిందులు వేసుకుంటూ వాడు హ్యాపీగా ఉండేవాడు. ఈ జమీందారు వాడిని చూసి, ఒరే నాకు ఎంత డబ్బు ఉంది, నాకు ఎప్పుడు టెన్షనే ఎప్పుడు టెన్షనే. కానీ వాడేమో పూరి గుర్చులో ఉంటాడు, ఎప్పుడు చూసినా చిందులు వేసుకుంటూ గంతులు వేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. ఏం తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఏం చేశాడు? ఒక 1000 వరహాల మూట తీసుకెళ్లి ఆ గుర్చులో పడేశాడు. ఆ 1000 వరహాల మూట ఎప్పుడైతే గుర్చులో పడిందో ఈ గోవింద గోపాల ఆపేశాడు. టెన్షన్ గా గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు, మళ్ళా లోపలికి వెళ్తున్నాడు, మళ్ళా బయటకు వస్తున్నాడు, టెన్షన్ అనమాట. అప్పుడు జమీందారు అనుకున్నాడు, అరే నాకు ఒకటి తోడు దొరికాడు అనుకున్నాడు, అప్పుడు వారం రోజులు అట్లా గడిచింది అనమాట. నేను చెప్పాను కదా, మనం టెన్షన్ లో ఉంటే, మనం అశాంతిగా ఉంటే ఇతరులను శాంతిగా జీవిస్తే మనం తట్టుకోలేము. సో వారం రోజుల తర్వాత మళ్ళా వీడు ఆ పూరి గుర్సులో ఉండేవాడు మళ్ళా చిందులేస్తూ గోవింద గోపాల గోవింద గోపాల అంటే చిందులేస్తున్నాడు. అప్పుడు ఈ జమీందారు, ఒరే దొరికినట్టు దొరికి తోడు, మళ్ళా తప్పిపోయాడు వీడు అని చెప్పి తట్టుకోలేక, అరే వారం రోజులు టెన్షన్ ఉన్నావు, ఈ రోజు మళ్ళీ చిందులు వేస్తున్నావు, ఏంటి విశేషం అన్నాడు. అప్పుడు వాడు చెప్పాడు అనమాట, అయ్యా ఏదో నేను కూలీ నాళీ చేసుకుని ఆ భగవత్ చింతనలో మిగిలిన సమయం భగవత్ చింతనలో ఆనందంగా గడిపేస్తున్నాను, ఎవడో పనికి మాలినాడు ఒక 1000 వరహాలు మూట తెచ్చి నా గుర్చులో పడేశాడు, ఆ మూట వచ్చిన దగ్గర నుంచి దీంతో ఏం చేయాలా, ఎంత కాపాడుకోవాలా, విపరీతమైన టెన్షన్ అయిపోయింది, ఈ రోజు ఏకాదశి పర్వదినం, ఈ టెన్షన్ కారణం ఈ మూటే కదా అని అర్థం చేసుకున్నాను, తీసుకెళ్లి గోదావరిలో పడేశాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, గోదావరిలో పడేశాను హ్యాపీగా ఉన్నాను. సో మనిషి అజ్ఞానంలో ఏమనుకుంటాడు అంటే, డబ్బులేంతనం, పదవిలేంతనం, అందములేంతనం, ఇవన్నీ దుఃఖాల కారణం అనుకుంటారు. నిజమైనటువంటి దుఃఖానికి కారణం ఏంటి అంటే, ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతుడు మనతో లేడు, అది నిజంగా దుఃఖానికి కారణం. ఎప్పుడైతే ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ, ఆ భగవంతుని మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో. అందుకనే ఎవరికి కూడా యోగ అంటే మీనింగ్ తెలియదు. యోగ అంటే ప్లస్ కూడిక, జీవాత్మ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునేదాన్ని యోగం అంటారు. అంతేగాని కళ్ళు మూసుకొని మొదలే కలియుగంలో తమో గుణం వల్ల నిద్ర ఎక్కువ, దేవుడి పేరు చెప్పుకొని మెడిటేషన్ అని చెప్పి ఓవర్ టైం ఓటీ నిద్ర అనమాట, గుర్రు పెట్టి నిద్ర అబ్బా బలే అయిందా మెడిటేషన్ అనేది. మెడిటేషన్ అంటే యోగ అంటే కూడిక, ఆత్మ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవడం, అది యోగం అంటే. మరి కలియుగంలో ఏ రకంగా సంబంధం ఏర్పరచుకోవాలంటే నామ సంకీర్తన ద్వారా, కృతేయ ధ్యాయతో విష్ణు, కృతయుగంలో తపస్సులు చేయడం ద్వారా, త్రేతాయ యజుతో ముఖై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారా, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా, కలియుగంలో హరినామస్మరణ. సో ఈ రకంగా భగవంతునితో మనం సంబంధం ఏర్పరచుకునేదానికి మనం ప్రయత్నించాలా. వీటిలో కూడా ఆనందం లేదు ప్రాపంచిక విషయాల్లో. ఎందువల్ల అంటే, భోక్త ఎవరు, ఈ శరీరంలో అనుభవించేవాడెవరు, శరీరం అనుభవించట్లేదు, ఆత్మ అనుభవిస్తూ ఉంది, ఆత్మ భోక్త. ఆత్మకి ఆహారం ఏంటో మనం తెలుసుకోవాలా. శరీరం కాదు భోక్త, ఆత్మ. ఒకవేళ మృత్యు సమయంలో మరి శరీరం అంతా అక్కడే ఉంది, శరీరమే అనుభవించేదైతే, మీరు ఏదైనా మంచి ఐస్ క్రీమ్ ఇవ్వండి, గులాబ్ జామున్, అయ్యా లేచి తినవయ్యా అంటే ఎవడు వింటాడు అక్కడ? ఎవడు వింటాడు? ఆ జీవం ఉన్నప్పుడే విలువ, జీవం లేకపోతే విలువ లేదు ఈ శరీరానికి. ఆ జీవుడు ఉన్నప్పుడే విలువ. జీవుడు పోయిన తక్షణం ఏమన్నారు? అప్పుడు దాకా మామ అన్నారు, నాన్న అన్నారు, అదన్నారు, ఇదన్నారు. జీవుడు పోయిన తర్వాత శవం అన్నారు, ఫినిష్. అన్ని రిలేషన్స్ పోయాయి, జీవుడు పోయిన తర్వాత శవం అన్నారు. లక్ష్మీదేవి కూడా ఒకసారి ఆమె కొంచెం అహంకారం వచ్చిందంట పొరపాటున, అంటే మనకేదో పాఠం నేర్పించడానికి. అప్పుడు స్వామి ముందు లెక్చర్ ఇవ్వడం మొదలు పెట్టిందంట. స్వామి అసలు అందరు కూడా మీరు లేకపోతే ఏం జరగదంటారు, కానీ అయినా నేను డబ్బు, నేను లక్ష్మి, నేను లేకపోతే అసలు ఏం జరగదు అన్న. స్వామివారు ఆయన చిరుమందహాసంతో నవ్వుతూ అవునా దేవి అంటాను. భగవంతుని యొక్క ముఖారవిందాన్ని శాస్త్రంలో ఏం వర్ణిస్తున్నారు? ఏవం ప్రసన్న మనసో. ఆయన ముఖం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుందంట, ప్రసన్నవదనం. ఎప్పుడు ఆయన కలత అన్నటువంటిది ముఖారవిందంలో ఉండదన్నమాట, భగవంతుని యొక్క ముఖారవిందంలో. ఎవరన్నా భగవంతుని అర్చన చేస్తూ ఉన్నా నవ్వుతూ ఉంటాడు. శిశుపాలు లాంటి దుర్మార్గుడు తిడుతూ ఉన్నా నవ్వుతూనే ఉంటాడంట ఆయన. అది మహాభారతంలో చెప్తారు, ఆయన రాజసూ యజ్ఞంలో కొలువై ఉన్నప్పుడు శిశుపాలుడు దూషిస్తూ ఉన్నాడు, కానీ స్వామి మాత్రం ఏవం ప్రసన్న మనసో చిరుమందహాసంతో నవ్వుతూ ఉన్నాడు. కలత చెందడు ఆయన, ఈ బాహ్యానికి కలత చెందాడు. సో ఆయన భక్తులుగా ఎవరైతే పూర్ణత్వాన్ని పొందుతారో వాళ్ళు అంతే, వాళ్ళని ఎవరైనా కీర్తించినా ఒకటే, దూషించినా ఒకటే, వాళ్ళు కూడా కలత చెందరు. కానీ మనమేంటి అంటే పొగిడినప్పుడు గెంతుతాం అనమాట, ఎవడన్నా దూషిస్తే వాడిపోయిన వంకాయ అయిపోతుంది మన ఫేస్. సో మనం రియాక్ట్ అవుతాం దీనికి. కానీ భగవంతుడు ఏ రకంగా ఈ బాహ్యానికి రియాక్ట్ కాడో అదే రకంగా ఆయన భక్తులు కూడా పూర్ణత్వాన్ని సాధించిన వాళ్ళు ఈ యొక్క బాహ్యమైనటువంటి వీటికి కలత చెందరు అనమాట. సో లక్ష్మీదేవి అంటూ ఉంటే అవునా దేవి అన్నాడు. అప్పుడు ఆయన అంగీకరించి అవునవును నువ్వు చెప్పింది సత్యమే అన్నాడు స్వామి, నీవు లేకపోతే ఏం జరగదు అన్నాడు. ఆ మాట అన్నా కానీ ఆమె అంతటితో ఊరుకోలేదు, ప్రాక్టికల్ గా ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి అనుకునేది అనమాట. స్వామి మీరేమనుకోకపోతే నాతో రండి, మీకు అసలు ఈ సత్యం తెలియపరుస్తాను అని. సరేనండి పదదేవి పోదాం అన్నాడు. పోతా ఉంటే ఒకడెవడో చనిపోయాడంట, ఆ శవాన్ని నలుగురు వ్యక్తులు ఎత్తుకొని మోసుకుని పోతా ఉన్నారనమాట. కొంతమంది చుట్టూ చేరి రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, పోయే ముందు చేస్తుంటే రామ్ నామ్ వీడికి ముక్తి లభించుండేది, వాడు పోయిన తర్వాత అంటారు రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. పోయే ముందుగా అన్నంటే ఉద్ధరింపబడతాడు, పోయేదాకా గుర్తురాదనమాట. సో తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది అంటే బంగారు నాణ్యాల వర్షం కురిపించిందండి అక్కడ. ఎప్పుడైతే బంగారు నాణ్యాల వర్షం కురిసిందో శవాన్ని మోసేవాళ్ళు కూడా టక్కన వదిలేశారంట, కింద పడిపోయింది శవం, అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నాణ్యాలు వేరుకుంటూ ఉన్నారు, నాణ్యాలు వేరుకుంటూ ఉన్నారు, బంగారు నాణ్యాలు వేరుకుంటూ ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి స్వామి వారి తానిందండి, చూడండి స్వామి చెప్పానా నా పవర్ ఎటువంటిదో, శవాన్ని కూడా వదిలేశారు, నాణ్యాలు వేరుకుంటూ ఉన్నారు. అప్పుడు స్వామివారు అన్నారంట, అవును లక్ష్మి, అందరూ వెళ్ళి నాణ్యాలు వేరుకున్నారు కదా, మరి ఆ శవం లేలేదే అన్నాడంట, ఆ శవం వేరుకోలేదే అన్నాడంట. శవం ఎందుకు వేరుకోలేదు అన్నాడంట. అంటే అప్పుడు ఆమెకి జీవం లేదు స్వామి అన్న, మరి జీవాన్ని ఎవరు ఉంచుతున్నారు అన్నాడు, అది మీరు ఉంచుతున్నారు అన్నాడు, మరి అన్నిటికీ మూల కారణం ఎవరు దేవి అన్నాడు. అప్పుడు ఆమెలో ఆ జ్ఞానం తొలగి అసూదారులు కారాయంట. భగవంతుని ఆదేశం మేరకు జీవుడు ఉంటాడు, జీవుడు లేకపోతే ఎవరు నాణ్యాలు లెక్క చేస్తారు? జీవుడు లేకపోతే నాణ్యాలు ఎవరు లెక్క చేస్తారు? సో జీవుడు ఉండేటట్టు చేసేటువంటిది పరమాత్మ. ప్రభుపాదుల వారు కూడా చెప్తారు పరమాత్మ జీవుని యొక్క హృదయంలో ఉన్నాడు, ఆయన నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అంటే జీవుడు కూడా అనుసరించి వెళ్ళిపోవాలా, మృతం, మృత్యువు చెందుతాడనమాట. సో అందువల్ల ఆ సర్వకారణ కారణం ఆ భగవంతుడు, ఆ యొక్క జీవుడికి ఉన్నటువంటిది విలువ. జీవుడు లేకపోతే శరీరానికి ఏం వాల్యూ లేదనమాట, తీసుకుపోయి పడేస్తారనమాట. సో అందువల్ల మనం ఆ యొక్క జీవుణ్ణి సంతృప్తిపరచడానికి ఆహారం ఏంటో అర్థం చేసుకోవాలి, అది సూత్రం తెలుసుకునేదానికి మనం ప్రయత్నించాలి. ప్రాపంచికంగా ఎన్ని చేసినా కానీ ప్రతి ఒక్క మనస్సి హృదయం మీద చేపెట్టుకుని చెప్పండి, ఏదో తీరని అసంతృప్తి అనేది వెంటాడుతూ ఉంది ప్రతి ఒక్కరిని కూడా, ఎన్ని చేసినా కానీ. ఈరోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే వాడేమనుకుంటాడంటే ఇంకొంచెం ఉన్నతమైన టెక్నాలజీ కనుక్కుంటే హ్యాపీగా ఉంటానేమో, ఇంకొంచెం ఉన్నతమైనది కనుక్కుంటే హ్యాపీగా ఉంటానేమో, కానీ ఇవేవి హ్యాపీనెస్ ఇవ్వవు. నీకు ఆనందం ఇచ్చేటువంటిది ఏంటి అంటే జీవునికి పరమాత్మ సేవ. అది ఎప్పుడైతే లభిస్తుందో ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ నువ్వు హ్యాపీగా ఉంటావు. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని మనం ఆస్వాదిస్తాము. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ఆనందాంబుది వర్ధనం. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు ఎవరైతే భగవత్ నామ స్మరణలో భగవంతుని యొక్క సేవలో కైంకర్యం అవుతాడో వాడెప్పుడు కూడా ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదిస్తే ఎటువంటి ఆనందాన్ని పొందుతాడో ఆ ఆనందాన్ని పొందుతాడు భగవత్ సేవలో ఉన్నటువంటి వాడు. భగవత్ సేవలో లేకపోతే వాడికి ప్రపంచం అంతా అప్పగించండి సాటిస్ఫాక్షన్ లేదు, ఎప్పుడు డల్గా ఉంటాడు. మనోళ్ళు ఏమనుకుంటారంటే బా రిలయన్స్ గ్రూప్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ హ్యాపీగా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తే వాడు టెన్షన్ మీరు చెప్పలేరు అనమాట విపరీతమైన టెన్షన్. అట్లీస్ట్ ఏమీ లేనివాడు హ్యాపీగా ఉంటాడు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం రోడ్డు మీద ఫుట్పాత్ మీద పండుకొని హ్యాపీగా నిద్రపోతాడు. మనకి ఇళ్ళు ఉంటాయి, తలుపులు ఉంటాయి, తలుపులకి మళ్ళీ లాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పక్క వీధిలో కుక్క మురితే ఇళ్ళు వేసేస్తాడు అనమాట తలుపులు చూసుకుంటూ. కానీ వీడు ఏమీ లేదు ఫుట్పాత్ మీద హ్యాపీ, కారు వచ్చి హార్న్ కొట్టినా కానీ వాడికి లెక్కలేదు నిద్రపోతూ ఉంటాడు. మరి ఇక్కడ దాన్ని బట్టి చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మరి ఎవడు హ్యాపీగా ఉన్నాడు? మరి వీడికి అంతుంది, అంత పెద్ద ఇల్లు ఉంది, అంత ఇది ఉంది, పక్క మీద కుక్క మరైతే వీడి తలుపులన్నీ చెక్ చేసుకుంటాడు అనమాట నిద్ర మేల్కొని. మరి వీడు హ్యాపీగా ఉన్నాడా? ఏమీ లేనివాడు వాడు హ్యాపీగా ఉన్నాడా? సో ఆనందం అన్నటువంటిది వీటి వల్ల రాదు, ఆనందం కేవలం పరమాత్మ సేవ వల్ల వస్తుంది. ఇది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలా. ఎవరికైనా హ్యాపీనెస్ కావాలా అంటే భగవంతుని యొక్క సేవలో తను తాను కైంకర్యం చేసుకున్నప్పుడే అతను ఆనందాన్ని పొందుతాడు. ఓకే, ఆనందం ఒక విషయం. తర్వాత మనుష్య జీవిత పరమార్థం ఏంటి? మనిషి ఎందుకు జీవించాలా? మనుష్య జీవితం యొక్క గొప్పతనం ఏంటి? సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి, చివరిగా జీవునికి మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికోసం అంటే వేదం చెప్తుంది, మొట్టమొదట మనం ప్రశ్నించాల్సింది అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించాల. నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఎవడు తప్పించుకోలేడు. అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ అడుక్కు తినేవాడైనా కానీ ఎవడు తప్పించుకోలేడు. ఈ నాలుగు వాడు అనుభవించాల్సిందే, ఎవడు తప్పించుకోలేడు. కానీ భగవంతుడు గీతలో ఒక్కడు తప్పించుకోగలడు అంటున్నాడు, ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతు కౌంతే పునర్జన్మ న విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో అక్కడ పునర్జన్మ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందువల్ల మనం ఆ యొక్క భగవత్ లోకానికి చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలా, లేకపోతే ఎంత విలువైన మనుష్య జన్మ మనం దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. ఒకసారి అర్జునుడు భగవద్గీత అంతా స్వామివారు నాకే బోధించారు, నేనెంత గొప్పవాణ్ణి అని అహంకారం చెందాడంట. అహంకారం చెంది ఉన్నప్పుడు స్వామి మన నుంచి ఒక్కటి ఆయనకి ఇష్టం లేనిది ఏంటి అంటే అహంకారం. అహంకారం అన్నది ఇష్టం లేదు భగవంతుడికి. అహంకారం వల్ల అన్ని అనర్థాలు వస్తాయి. అహంకారం అంటే ఏంటి? అహం ఆకార, నేను ఈ ఆకారం అని చెప్పి అనుకోవడం అహంకారం. ఎప్పుడైతే నేను ఈ శరీరం అని చెప్పి భావిస్తామో ఆ శరీరం అన్నటువంటి భావన వల్ల మనలో అన్ని అవలక్షణాలు వస్తాయన్నమాట. అప్పుడు నేనే ఈ శరీరం అన్నప్పుడు దాన్ని సంతృప్తి పరచుకునేదానికి ఎటువంటి అగాయిత్యం చేయడానికైనా సిద్ధమవుతాడు, ఇంద్రియ తృప్తి భావన వస్తుంది. అప్పుడు అర్జునుల్లో ఎప్పుడైతే అహంకారం కలిగిందో వినయపూర్వకంగా తయారు చేయాలని చెప్పి అనుకున్నాడు భగవంతుడు. అర్జున కొంచెం షికారుకి వెళ్దామా అన్నాడు. సరే స్వామి పోదాం అన్నాడు. స్వామివారి రథం నడుపుతున్నాడంట, వెనకాల కూర్చొని ఉన్నాడు, ఇను చాలా టీవీగా కూర్చోను. స్వామివారు తీసుకుని పోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మృత కళేబరం ఒకటి పడి ఉందంట, దాని చుట్టూ ఒక నక్క ఒకటి వాసం చూస్తూ తిరుగుతూ ఉందంట. అప్పుడు అర్జునుడు చూశాడు, చూసి ఆ నక్కను, మూర్ఖ నక్క, ఆహారం సిద్ధంగా ఉంటే భుజించకుండా అది వాసన చూస్తూ తిరుగుతూ ఉంది, తోడేళ్లు 4 మీద పడ్డాయంటే ఆకలితో పరిగెత్తాల అని చెప్పి మూర్ఖ నక్క అంటున్నాడు. సో స్వామివారు నేరుగా ఏం చేశారంటే రథం తీసుకుని ఆ నక్క దగ్గరికి తీసుకెళ్లారనమాట. స్వామివారిని ఎప్పుడైతే చూసిందో నక్క, అక్కడ చమత్కారం ఏంటి అంటే స్వామిని చూసి అది రెండు కాళ్ళు వంచి నమస్కరించింది అనమాట. అప్పటికే కొంచెం ఫీజులు ఎగిరాయి ఇక్కడ అర్జునుడికి, ఇదేంటో ఇది నక్క ప్రణామం చేస్తా ఉంది, నేను కూడా ఎప్పుడు చేయను, వెనకాలకి కూర్చున్నాను, స్వామివారు నడిపిస్తున్నారు అని చెప్పి కొంచెం ఆయనకి జ్ఞానోదయం అయింది. అప్పుడు స్వామివారు అంటున్నారు, ఏ నక్క, ఆహారం సిద్ధంగా ఉంటే భుజించకుండా ఏంటి వాసన చూస్తూ తిరుగుతున్నా అని. స్వామి నాకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆయన. ఇప్పుడు ఇంకొంచెం బుర్ర ఆయనకేం అర్థం కాదు, నక్కకేంట్ర విన్న నియమాలు, నాకు కూడా కొన్ని నియమాలు ఉంటాయని. అప్పుడు స్వామివారు నవ్వుతూ ఏంటి నీకు నియమాలు అన్నాడు. స్వామి తమరికి తెలియంది ఏముంది, ఆయన అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఏదైనా మృత కళేబరం కనిపిస్తే చేతులు వాసన చూస్తాను మొదట. అప్పుడు నాకేమర్థమవుతుంది అంటే ఈ మానవుడు ఆ చేతులు ఉపయోగించి భగవంతునికి సేవ చేశాడా లేదా అన్నటువంటిది నాకు తెలుస్తుంది. వాడు భగవత్ సేవ చేశాడు అంటేనే ఆ చేతులు తింటాను లేకపోతే తిన్నాను. కాళ్ళు వాసన చూసినప్పుడు ఆ పాదాలు ఉపయోగించి భగవంతుని మందిరానికి వెళ్ళాడా, పుణ్యతీర్థాలు సందర్శించాడా అన్నటువంటిది తెలుస్తుంది. తల వాసన చూసినప్పుడు భగవంతునికి ప్రణమొల్లాడా, భక్తులకు ప్రణమొల్లాడా అన్నటువంటిది తెలుస్తుంది. శరీరంలో ఏ అవయవమైనా కానీ భగవత్ సేవలో వినియోగించాడు అంటే ఆ అవయవం మాత్రం తింటాను, లేకపోతే అటువంటి పాపాత్ముడిని నేను తాకను కూడా తాకను, పస్తన్నా ఉంటాను కానీ వాడిని నేను తాకను అని. పస్తన్నా ఉంటాను కానీ అటువంటి పాపాత్ముడిని నేను తాకను అని. అంటే దీన్ని బట్టి చూడండి, కొంచెం జ్ఞానం ఉన్నటువంటి నక్కలకు కూడా ఇంత విలువైన మనుష్య జన్మను పొంది భగవత్ సేవలో మనల్ని మనం వినియోగించుకోకపోతే వాటికి కూడా మనం తుచ్చమవుతాము, అవి కూడా మనల్ని లెక్క చేయవు. అందుకని మొట్టమొదట మనుష్య జీవిత పరమార్థం అర్థం చేసుకోవాలా. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. జస్ట్ ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఇవన్నీ కూడా జంతువులుగా కూడా ఉన్నప్పుడు చేశాం మనం ఇవన్నీ కూడా, ఇవన్నీ చేశాం. సో మనం మనుష్య జన్మలో ఆ నాలుగు ప్రక్రియలు చేస్తే మనకేం గొప్ప విశేషమేం లేదు. సో మనుష్య జీవితం దేనికోసం ఉంది అంటే ఈ యొక్క జన్మ మృత్యు జనావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాల నుంచి విముక్తిని పొంది భగవత్ సాన్నిధ్యం శాశ్వతమైనటువంటి ధామం అక్కడికి చేరుకునేదానికి ఉంది. ఇక్కడ ఎందుకు ప్రాబ్లమ్స్? ఇది వైరుల ప్రదేశం. ఒకరిని చూస్తే ఒకటి గిట్టదు, ఒకటి చూస్తే ఒకటికి ఈర్ష్య, ఒకరికి చూస్తే ఒకటి కుట్ర కుతంత్రాలు. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎదురెదురు పడినప్పుడు ఆర్టిఫిషియల్ గా నమస్తే అన్నా నమస్తే అన్నా నమస్కారాలు పెట్టుకుంటారు, కానీ మనోభావన మాత్రం చాలా నీచంగా ఉంటుంది. వీడు నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం నమస్తే అంటాడు. వాడు నమస్తే అంటాడు, వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నాడని కులుక్కుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా, ఈ భావన. బయటకు మాత్రం ఆర్టిఫిషియల్ గా నమస్కారాలు పెట్టుకుంటా. సో ఇది ఈ ప్రపంచం. కానీ వైకుంఠ అన్నటువంటిది వైరులు లేనటువంటి ప్రదేశం, అక్కడ ఎవరికి వైరత్వం లేదు. ఎక్కడైతే వైరం ఉందో అక్కడెవడో హ్యాపీగా ఉండలేడు, హ్యాపీగా ఉండలేడు. ఎక్కడైతే వైరులు లేరో అక్కడ ఎందువల్ల వైరులు లేరు అంటే ఎవరికి పర్సనల్ అజెండా లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అంటే పరమాత్మ అయినటువంటి నారాయణుణ్ణి కృష్ణుణ్ణి సేవించడం తప్పించి అక్కడ వేరే గమ్యం లేదు. ఏకేహాపురనందన ఒకే ఒక గమ్యం అక్కడ. అది ఏమిటి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు ఆ కృష్ణుణ్ణి సేవించడం తప్పించి అన్యమైన ఆలోచన ఏ జీవికి కూడా వైకుంఠంలో ఉండదు. అందువల్ల వైరత్వం లేదు. ఇక్కడ బహుశాఖాహి అనంతశ నా బుర్రలో చాలా ఉన్నాయి, నేను ఇది చేయాలా, నాకు ఆ స్వార్థం ఉంది నేను ఇది చేయాలా, ఆయనకి వేరే ఉన్నాయి, ఆయన ఎజెండాలు వేరు. అప్పుడు ఇద్దరం కలిసినప్పుడు దూసేన్ బావుసేన్ మ్యాచ్ కాదు, ఫైటింగ్ ఫైటింగ్ అనమాట. ఎందువల్లంటే నా ఫ్రీక్వెన్సీ ఆయన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావట్లేదు, నా గోల్స్ వేరు ఆయన గోల్స్ వేరు, నా స్వార్థం వేరు ఆయన స్వార్థం వేరు, అందువల్ల మ్యాచ్ కావట్లేదు, అందువల్ల ఎప్పుడు ఘర్షణ. కానీ వైకుంఠంలో సర్వ జీవుల యొక్క గమ్యం ఏకేహాకృనందన ఒకటే, ఆ దేవదేవుడైనటువంటి కృష్ణుణ్ణి సంతృప్తిపరచడం. అందువల్ల అక్కడ వైరత్వం లేదు, అక్కడ అశాంతి లేదు, శాంతి శాంతి. సో ప్రభుపాదుల వారు చెప్పారు వైకుంఠ గుణానువర్ణనే. ఆ వైకుంఠ భావాన్ని ఇక్కడ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఏ రకంగా? ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా దేవదేవుని యొక్క సేవలో కైంకర్యం అయితే ఆటోమేటిక్ గా వైకుంఠ భావన వచ్చుకుంది ఆ కుటుంబంలో. ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ గమ్యం ఆ దేవదేవుడైనటువంటి కృష్ణుని సేవించడం, ఇక వేరే ఆలోచన లేదు. ఆ సమాజం వైకుంఠంలాగా తయారవుతుంది, వైకుంఠంలాగా తయారవుతుంది. సో అందువల్ల మనం ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జన్మ దేనికోసం వినియోగించాలా అంటే ఆ దేవదేవుని యొక్క సన్నిధిని చేరుకునే దానికోసం మనం వినియోగించాలా. అంతేగాని ఈ అశాశ్వతమైనటువంటి అద్దె ఇంటిని అలంకరించుకునే దానికోసం కాదు. కానీ ఈరోజు అజ్ఞానంలో మనమేమనుకుంటాం, సంపాదించాలా సంపాదించాలా సంపాదించాలా, కానీ దానికి ఒక లిమిటేషన్ ఏమన్నా ఉందా? ఏం లేదు. భూమండలం అంతా మన చేతికిచ్చింది నీది అంటే స్వామి మరి చంద్రమండలం సంగతి ఏంటి స్వామి అంటారు. సంతృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. మనకు ఆత్మ సంతృప్తి కలగనంత వరకు కూడా ఈ యొక్క సంతృప్తి అన్నటువంటిది కలగదు. ఏమిచ్చినా కానీ ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యొక్క ఆత్మ సంతృప్తిని పొందడానికి మనం ప్రయత్నించాలి. అలెగ్జాండర్, మనం ఏం సంపాదించినా ఎంత, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన సేవకుల్ని అడిగాడంట, సేనాధ్యక్షుడిని, నీ ఆయుష్లో నాకు ఒక మాసం రోజులు ఆయుష్యం అన్నాడంట. అప్పుడు సేనాధ్యక్షుడు చెప్పాడు, ఆయుష్ ఎక్కడన్నా దానం ఇచ్చే చూసారా స్వామి అన్నాడంట. ఎందుకు అని అడిగాడంట. నా అనుభవాలన్నీ వెళ్లి నా తల్లికి చెప్పుకోవాలా, అందుకోసం నీ ఆయుష్ నాకు ఇమ్మన్నాడంట. కుదరదు అది అన్న. ఒక్కరోజన్నా ఇవ్వు అన్నాడంట. మరి ఏం చేస్తారు ఒక్కరోజు ఇస్తే అన్నాడంట. నా అనుభవాలన్నీ ఒక లేఖ రాసుకుంటాను నా తల్లికి అన్నాడు. అది కూడా కుదరదు అన్నాడంట. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, అటైతే ఒక పని చేయన్నాడంట, నేను చచ్చిపోయిన తర్వాత నా రెండు చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టుకున్నాడంట. అప్పుడు సేనాధ్యక్షుడికి అర్థం కాలేదు, ఎందుకు ఆ రకంగా కోరుకుంటున్నారు అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ చెప్పాడు, నేను ప్రపంచాన్ని జయించినా కానీ నన్ను పూడ్చిపెట్టినప్పుడు ఈ రెండు ఖాళీ చేతులు బయట పెడితే ప్రతి ఒక్కరికి సాక్షాత్కారం కలగాల. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినా వెళ్లేటప్పుడు చిల్లిగవ్వ కూడా తనతో ఎత్తుకుని వెళ్లలేదు అన్న సత్యం అందరికీ తెలియాలా, అందుకోసం ఈ చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టమంటున్నాను. వెళ్ళేటప్పుడు చిల్లిగవ్వ కూడా తీసుకెళ్ళదు, ప్రపంచాన్ని జయించాడు, చిల్లిగవ్వ కూడా తీసుకెళ్లలేదు, చిల్లిగవ్వ కూడా తీసుకెళ్లలేదు. సో ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఒక రాజు ఉన్నాడంట, ఆయనకి నలుగురు భార్యలు, మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు, రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు, మూడో భార్యతో కష్ట సుఖాలు చెప్పుకున్నాడు, నాలుగో భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదంట. ఆయన మృత్యు సమయంలో మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏమే నువ్వు అడిగిందంతా ఇచ్చాను కదా నాతో వస్తావా అన్నాడంట. అప్పుడు మొదటి భార్య అనింది, ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు మీరు పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు అనండి. రెండో భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాను కదా నువ్వన్నా నాతో వస్తావా అన్నాడంట. రెండో భార్య చెప్పిందంట, మీరు పోయిన తర్వాత నేను ఇంకొక వెనకాల వెళ్ళిపోతాను అనిందంట. మూడో భార్యను అడిగాడంట, కష్ట సుఖాలు నీతో చెప్పుకున్నాను కదా నువ్వన్నా వస్తావా అన్నాడు. అప్పుడు మూడో భార్య చెప్పిందంట, గోవిందా గోవిందా అంటూ వల్లకాడు దాకా వస్తానా పైన రాను అని. నాలుగో భార్య జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు, ఏం ముఖం పెట్టుకుని అడుగుతాడు, నిరాశతో వెళ్ళిపోతూ ఉన్నాడు. నాలుగో భార్య స్వామి అని పిలిచిందంట, వెనక్కి తిరిగి చూశారు, నేను వస్తాను మీతోటి అని. ఆ నాలుగో భార్య ఎవరు అంటే సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో వస్తున్నాడు, ఆయన ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా మనం గుర్తించట్లేదు, ఆయన మాత్రం మనం విడవట్లేదు. వేశ్య పింగళ రోజు చక్కగా అలంకరించుకుని వీధి గుమ్మంలో నిలబడుకునేదంట. ఆ మందానికి ఆకర్షితులై ఎవరో ఒకరు వచ్చి సాంగత్యం చేసేవారు. ఒకరోజు ఆమె చక్కగా అలంకరించుకుని వీధి గుమ్మంలో నిలబడుకుంటే ఎవరు రావట్లేదు, కస్టమర్స్ ఎవరు రాలేదు దగ్గరికి. అప్పుడు ఆమె నడిరేయి దాటిపోయిందనమాట. దాటిపోతే అరే ఈరోజు ఎవరు రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటే ఆమెకు ఒక సత్యం అర్థమైంది. ఏంటది అంటే, నేను అంధవిహీనురాలయ్యాను, వృద్ధురాలయ్యాను, అంధవిహీనంగా, అందువల్ల ఆకర్షితులు కావట్లేదు ఎవరు. అప్పుడు ఇంకొంచెం ఆలోచించిందంట. ఆ ఆలోచనలో ఆమెకు అర్థమైన సత్యం ఏంటి అంటే, అందంగా ఉన్నప్పుడు నన్ను అనుభవించడానికి వచ్చారు, ధనం ఉన్నప్పుడు ఆ ధనాన్ని అనుభవించడానికి వచ్చారు, ఆనందం ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించడానికి వచ్చారు, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు, అందం లేనప్పుడు ఎవరు రాలేదు, ధనం లేనప్పుడు ఎవరు రాలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం అందమున్నప్పుడు అందం లేనప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు ఆనందం ఉన్నప్పుడు, ధనమున్నప్పుడు ధనము లేనప్పుడు నన్ను వదలకుండా ఉన్నాడు. అది ఎవరు అంటే సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు అన్నటువంటి సత్యం ఆమెకు అవగతమైందంట. ఆ రేయి ప్రశాంతంగా నిద్రించిందంట ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి రాత్రి. మన హృదయంలో పరమాత్మ ఎవ్వరు అందరికన్నా సన్నిహితుడు, ఆయన మన హృదయంలోనే ఉన్నాడు సాక్షిభూతుడుగా. అందుకనే ముండకోపనిషత్ శీతోష్ణోపనిషత్ చెప్తుందనమాట. ఏమని అంటే, శరీరం అన్నటువంటి చెట్టు మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి, ఒకటి జీవాత్మ ఒకటి పరమాత్మ. జీవుడు మంచి చెడు ఫలాలు భుజిస్తూ ఉన్నాడు, పరమాత్మ చెడు ఫలాలు భుజించినప్పుడు వారిస్తూ ఉన్నాడు. మనలో కూడా చెడు చేసేటప్పుడు ఏదో సంఘర్షణ జరుగుతుంది హృదయంలో, ఏదో శక్తి వద్దు అంటూ ఉంది, అది ఎవరు అంటే పరమాత్మ. ఆ మాటలు లెక్క చేయకుండా మనం చెడు చేస్తాము, దాని పరివసానం దుఃఖాలను అనుభవిస్తాం అన్నమాట. సాక్షిభూతుడు పరమాత్మ స్వరూపుడు, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భగవద్భక్తుడు ఇది గుర్తిస్తాడు, అన్యులకి ఇది అర్థం కాదు. కనకదాసులు వారు, గురువు వ్యాసతీర్థులు వారు శిష్యులందరికీ తలా ఒక అరటి పండు ఇచ్చారంట. అరే నాయన, ఎవ్వరు చూడని ప్రదేశంలో తినిరండి రా అన్నాడంట. అందరు శిష్యులు వెళ్ళిపోయారు, అరటి పండ్లు తినేసి మూతులు దుచ్చుకుంటూ వస్తున్నారంట. ఒకరిని అడిగాడంట, అరే నువ్వు ఎక్కడ తిన్నావు అన్నాడంట. గురువు గారు, బావి లోపలికి వెళ్ళి తిన్నాను, ఊళ్ళు చూడలేదు అన్నాడంట. ఇంకోటి అడిగాను, అంటారే నువ్వెక్కడ తిన్నావు, ఉలుగాలు తలుపులన్నీ బంధించి తినేసాను, ఎవ్వరు చూడలేదు అన్నాడంట. ఇంకోటి అడిగాను, నువ్వెక్కడ తిన్నావు అన్నాడు, పొదలోపలికి వెళుతున్నాను, ఎవ్వరు చూడలేదు అన్నాడంట. మరి కనకదాసులు వారి చేతిలో అట్లాగే ఉంది అరటి పండు, ఈయన నువ్వు తినలేదా అన్నాడంట. అప్పుడు కనకదాసులు వారు చెప్పారంట, స్వామి మీరేం చెప్పారు, ఎవ్వరు చూడని ప్రదేశంలో తినమన్నారు, కానీ సర్వవ్యాపకుడు ఆ భగవంతుడు చూడని ప్రదేశమే లేదు, అందువల్ల తినకుండా చేశాను అన్నాడంట. సో ఈ సత్యం ఎవరు అర్థం చేసుకుంటారో, ఆ భగవంతుడు చూడని ప్రదేశం లేదు, అటువంటిప్పుడు నా తండ్రి నన్ను చూసేటప్పుడు నేను ఎట్లా తప్పుడు పనులు చేస్తాను. భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించడం దానివల్లే అధర్మంగా నడుచుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే భగవంతుణ్ణి అన్ని దగ్గరలో మనం చూస్తామో, అప్పుడు ఆ దేవదేవుడు ఆయన చూసేటప్పుడు నేను అధర్మంగా ఎట్లా నడుచుకుంటాను అన్నటువంటి ధర్మ ప్రవృత్తితో నడుచుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. మరి ఆ పరమాత్మను ప్రతి దగ్గర చూడడానికి మనకు ఆధ్యాత్మిక దృష్టి కావాలా, ఆత్మదృష్టి కావాలా పరమాత్మను సందర్శించడానికి. సో ఈ వేశ్య ఎప్పుడైతే ఆ పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుందో, ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రించిందంట. సో ఈ వ్యక్తి నాలుగో భార్య ఎవరు అంటే, పరమాత్మ నేను వస్తాను మీ వెనకాల అని. మూడో భార్య ఏం చెప్పింది, గోవిందా గోవిందా అంటూ వాళ్ళ కరదాకా వస్తాను, పైన రాను అనింది. ఆ మూడో భార్య ఎవరు అంటే, స్నేహితులు బంధువులు. నువ్వు మూడో భార్యతో ఏం చెప్పేవాడు, కష్ట సుఖాలు చెప్పుకునేవాడు. మనం కూడా మనకు డబ్బు వస్తే స్నేహితుడు చెప్పేసి, అయ్యి నేను మొన్న కాంట్రాక్ట్ చేశాను 4 లక్షలు వచ్చిందంట. డబ్బు పోయింది అంటే అబ్బే పోయిందిరా నాకు అని చెప్పి సుఖమైన దుఃఖమైన స్నేహితులకి బంధువులకి చెవులు కొరికేస్తాం. వాళ్ళు ఎక్కడి దాకా వస్తారు, గోవిందా గోవిందా అంటూ వాళ్ళకి అర్దాకు వస్తారు, ఆ పైన రారు. అది మూడో భార్య. రెండో భార్య ఏం చెప్పింది, మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంకోరు వెనకాల వెళ్ళిపోతాను అనింది. ఎక్కడికి వెళ్ళిన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ రెండో భార్య ఎవరు అంటే, మన పేరు మన ప్రతిష్ట, పలానా మంత్రి గారు పలానా పారిశ్రామికవేత్త ఎక్కడ వెళ్ళినా ఆ టైటిల్ వెనకాల తీసుకుపోతాం, కానీ మనం పోయిన తర్వాత ఆ టైటిల్ ఇంకో వెనకాల వెళ్ళిపోతుంది. రెండో భార్య ఏం చెప్పింది, మీరు పోయిన తర్వాత నేను ఇంకో వెనకాల వెళ్ళిపోతాను అనింది. అది మన టైటిల్. ఎంతో మంది ప్రధానమంత్రులు పోయారు, ఆ ప్రధానమంత్రి అన్నటువంటి టైటిల్ వాళ్ళ వెనకాల తీసుకెళ్లారా, లేదు, అది ఇంకొకరి వెనకాల వెళ్ళిపోయింది. సో మన పేరు ప్రతిష్ట అది రెండో భార్య, మనం పోయిన తర్వాత అది ఇంకోరు వెనకాల వెళ్ళిపోతుంది. మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు, ఏం కోరితే అది ఇచ్చాడు అనమాట. ఏమనింది మొదటి భార్య, మీరు పోయిన తర్వాత మీకు నాకు సంబంధమే లేదు అనింది. ఆ మొదటి భార్య ఎవరు అంటే, శరీరం. శరీరం ఏం డిమాండ్ చేస్తే అన్ని ఇస్తాం. ఈ రోజు ఆదివారం తినేసిన తర్వాత వచ్చే ఆదివారం ఏం తినాలో ప్లానింగ్. కానీ శరీరం కూడా మనతో రాదు. ఇంతకుముందు ఈ సత్యాలు నరనరాల్లో జీర్ణించుకుని ఉండడం వల్ల అశాశ్వతమైనటువంటి వాటికి సమయాన్ని తక్కువ కేటాయించి శాశ్వతమైనటువంటి భగవత్ చింతనకు ఎక్కువ సమయాన్ని మానవుడు కేటాయిస్తూ ఉన్నాడు. సింపుల్ లివింగ్ హై థింకింగ్, సరళమైనటువంటి జీవితం ఉన్నతమైన ఆలోచన. ఇప్పుడు హై లివింగ్ నో థింకింగ్, ఉన్నతంగా జీవిస్తాడు, ఆలోచన శూన్యం. అసలు జీవిత పరమార్థం ఏంటి, మనుష్య జీవితంలో సాధించాల్సిందేంటి, దాని గురించి ఆలోచనే లేదు, కానీ ఉన్నతంగా జీవిస్తాడు అనమాట. ఉపయోగమే ఉంది మళ్ళా ఈ మృత్యులోకానికి రావడానికి. మరి ప్రభుపాదుల వారు శాస్త్రవేత్తలు అన్నారు, టెక్నాలజీ అది ఇది మేము చాలా ఎత్తుకెదిగామన్నాడు. అప్పుడు ప్రభుపాదులు, చాలా ఎత్తుకెదిగావా, మరి ఇది ఏం సాధించావునైనా, జన్మనేమైనా జయించావా, మృత్యువునేమైనా జయించావా, ముసలితనాన్ని ఏమైనా జయించావా, వ్యాధిని ఏమైనా జయించావా, మరి దేనికి నీ టెక్నాలజీ అన్నారు. నువ్వేదో టెక్నాలజీ చాలా సాధించాం, చాలా ఉన్నతంగా ఎదిగామన్నావు, మరి ఈ నాలుగుట్టు ఏమైనా జయించావా, ఈ టెక్నాలజీ ద్వారా ఈ నాలుగుట్టు ఏమైనా జయించావా అన్నారు. లేదు, భవిష్యత్తులో జయించుతామన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్స్ వద్దు మాకు అన్నారు బాబు. భవిష్యత్తులో ఏంటి నువ్వు జయించేది. సో మన టెక్నాలజీ ఈ నాలుగుట్టి ఏం జయించలేకపోయింది, కానీ భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, మాము పేద్యంతు కౌంటే పునర్జన్మన విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటున్నాడు. దానికోసం ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించడానికి ప్రయత్నం చేయాలా. మరి పునర్జన్మ లేకుండా ఉండాలా అంటే పుణ్యం పాపం బ్యాలెన్స్ ఉండకూడదు. ఎవడన్నా అమెరికాకు పోవాలంటే ఏమంటారు, వీసా కావాలా, వీసాకు ముందు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అయ్యా ఈయన అమెరికాకు పోవాలంటే ఈయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఈయనకేమన్నా లిటిగేషన్స్ ఉన్నాయా, ఇవేవి లేకపోతే అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. మనం కూడా వైకుంఠానికి వెళ్లాలంటే పుణ్యం బ్యాలెన్స్ కానీ పాపం బ్యాలెన్స్ కానీ రెండు ఉండకూడదు, అప్పుడే వైకుంఠానికి వెళ్ళడానికి మనకు వీసా లభిస్తుంది. సో అటువంటప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా భగవత్ సంబంధమై ఉండాలా. కర్మ వికర్మ అకర్మ. కర్మ అంటే శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటిది, దానివల్ల పుణ్యం వస్తుంది. వికర్మ శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటిది, దానివల్ల పాపం వస్తుంది. అకర్మ కేవలం పరమాత్ముని యొక్క సేవ, దానికి మించి ఇంకేం చేయడు, వాడికి ముక్తి వస్తుంది, ఈ సంసారం నుంచి విముక్తి వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, విశుద్ధ ఆత్ముడు ఇంద్రియ మనస్సులను జయించిన వాడు అగు మనుజుడు సర్వులకు ప్రియుడయ్యుండును. సర్వులకు ప్రియుడై ఉంటాడు. ఎవరైతే ఇంద్రియాలను మనస్సును జయిస్తాడో వాడందరికీ ప్రియమైనటువంటి వాడు అనమాట, అందరికీ ప్రియమైనటువంటి వాడు. సో అందువల్ల మనం చేసే కర్మ ఆ భగవత్ సంబంధమై ఉండాలా. పుణ్యమైనా పాపమైనా దాన్ని అనుభవించడానికి మళ్ళా ఈ మృత్యులోకానికి రావాలా. ఈ మృత్యులోకానికి ఎప్పుడైతే వస్తామో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం వీటిని తప్పించుకోలేము. అందువల్ల మనం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను ఆ భగవత్ సేవలో కైంకర్యం చేసుకుని మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా ఆనందంగా ఆ ఆనందాలయమైనటువంటి వైకుంఠాన్ని చేరుకునే దానికోసం ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలన్నమాట. సో అందువల్ల ఈరోజు మనుష్య జన్మ దేనికోసం వినియోగించాలో తెలియదు. అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. దేనికోసం అంటే పతితులు కావడానికి. అన్ని పాప ప్రక్రియల్లో నిమగ్నమవుతూ ఉన్నారు. ధర్మానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో ధర్మానికి విరుద్ధంగా గడిపితే ఇక్కడ ఉన్నంత వరకు కూడా దుఃఖాల్ని పొందుతాం. ప్రతి ఒక్కరికే హ్యాపీనెస్ కావాలా, కానీ సూత్రం తెలియదు. హ్యాపీనెస్ ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటే హ్యాపీనెస్ వస్తుంది, ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే. ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి నియమాలు ఉన్నాయి, ఆ ప్రకృతి నియమాలకి విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. సామాన్య సమాజంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వ చట్టాలు తెలుసుకుని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రకృతి చట్టాలు తెలుసుకుని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత, భాగవతం. దాంట్లో డూస్ అండ్ డునాట్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, ఈ సత్యాలన్నీ కూడా భగవద్గీతలో చెప్పున్నారన్నమాట. సో అందువల్ల మనం భగవద్గీతను అనుసరించి మన జీవితాన్ని దానికి అనుగుణంగా మలుచుకుని ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నిస్తామో అప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందేదానికి అవకాశం ఉంది. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, చెరకు రసం కావాలా అంటే చెరుకు గడ నవలాలా, వెదురు గడ నవిలితే పళ్ళు రాలిపోతాయి రసమేమీ రాదు. చూడ్డానికి రెండు కొంచెం సిమిలర్ గా ఉంటాయి, చెరుకు గడ వెదురుగడ ఆమెన ఎదురుగడ పట్టుకుని అబ్బా దొరికింది దాన్ని కరెక్ట్గా వెళ్తే ఒక పటపటపట రాలిపోతాయి పళ్ళు అనమాట, ఇంక రసమేం రాదు అనమాట. సో అదే రకంగా ఆనందానికి సూత్రం తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ఆనందం వస్తుంది, లేకపోతే దుఃఖాలే వస్తాయి. సో అందువల్ల మనం ఏంటి అంటే, తెలివి భగవంతుడు ఇచ్చారు దేనికోసం అంటే ఆనందంగా జీవించడానికి. కానీ మన తెలివితేటలన్నీ కూడా మనం దేనికి ఉపయోగిస్తున్నాము అంటే పతితులు కావడానికి మనం ఉపయోగిస్తూ ఉన్నాం, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట. ఈరోజు మనిషి చేసే ప్రతి ఒక్క పని వల్ల కూడా ఏంటి అంటే మనం దుఃఖాల్ని ఇన్వైట్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం అనమాట. ఈ వ్యసనాల వల్ల, దాని వల్ల, దీని వల్ల, వీటన్నిటి కారణం ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాల నిగ్రహణ లేని దానివల్ల. ధర్మరాజుని అంటాడు, రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాను స్వామి, మీ సలహా ఏంటి అని చెప్పి కృష్ణుని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, ఇంకా నీకేం తిరిగి ఉంటుంది, ఏ ఆలోచన లేకుండా రాజసూయ యజ్ఞం చేయమంటాడు. మరి జయింప శక్యము కానటువంటి నన్ను ఏ రకంగా జయించావు, నీ ఇంద్రియాలను జయించడం ద్వారా నన్ను జయించావు అంట. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించగలుగుతారో, మనసును నిగ్రహించగలుగుతారో వాళ్ళు భగవంతుని జయించగలరు, వాడు నిజమైనటువంటి హీరో. భగవంతుడు చెప్తున్నాడు, ఇంద్రియాలు నిగ్రహించిన వాడు మనసును నిగ్రహించిన వాడు నిజమైనటువంటి ధీరుడు అని భగవద్గీతలో చెప్తున్నాడు. మనం ఇక్కడ హీరో హీరో అంటాం, యాక్చువల్ గా అందరు జీరోలు వీళ్ళందరూ కూడా. నిజమైన హీరో ఇంద్రియాలను మనస్సును నిగ్రహించిన వాడు నిజమైనటువంటి హీరో, నిజమైనటువంటి ధీరుడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యొక్క ఇంద్రియాలను మనస్సును నిగ్రహించిన వాడు సర్వజీవులకు, సర్వజీవుల పట్ల. ఒకరోజు అనంతాల వారు కొండ మీద చూశారంట, ఆయన ఒక పులి అనారోగ్యంతో కలత చెందుతూ ఉన్నట్టు, చాలా కష్టపడుతూ ఉంది, బాధపడుతూ ఉంది. అది ఎప్పుడైతే అనంతాల వారు చూశారో స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతిసారి అనంతాల వారు వెళ్ళినప్పుడు నీకేమైనా కోరిక ఉందా ఏంటి అని అడిగేవాడంట. అప్పుడు అనంతాల వారితో అడిగినప్పుడు, అవును స్వామి నాకు కోరిక ఉంది అన్నాడంట. ఏంటది అన్నాడు, ఈ కొండ మీద ఎవ్వరు పుట్టి ఎవ్వరు మరణించినా గానీ వాళ్ళందరూ నీ ధామం వైకుంఠాన్ని చేరుకునేటట్టు అనుగ్రహం చేయి అన్నాడంట. అప్పుడు స్వామివారు, నువ్వు ఇదెందుకు కోరుకుంటున్నావో నాకు తెలుసులే అన్నాడంట. ఆ పులి అది క్రూర జంతువు అయినా కానీ అది బాధపడుతూ ఉంటే నీ మనసు తట్టుకోలేక అందుకని ఈ కోరిక కోరుకుంటున్నావు, నువ్వు కోరుకున్నావు కాబట్టి తదాస్తు నేను అది అనుగ్రహిస్తున్నాను అని అంట.
అదైన తర్వాత ఏమైంది అంటే ఒకరోజు అనంతాల వారు ఎందుకు కొండ దిగి వచ్చారంట. వచ్చేటప్పుడు ఇంతకు ముందు మనకు ఈ హోటల్స్ ఇవన్నీ లేవన్నమాట. ఎక్కడన్నా ప్రయాణం అంటే ఏదైనా ఆహారం మూట కట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు, దారిలో దాన్ని భుజించేవాళ్ళు అనమాట. ఆయన ఒక ఆహారం మూట కట్టుకుని తీసుకెళ్లారంట. ఈ కొండ దిగి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆహారం తినడానికి ఆ మూట విప్పితే దాని నిండుకు చీమలు ఉన్నాయంట. అయితే అవి కొండ చీమలు. అప్పుడు ఆయన టక్కని చెప్పి మూటకు మళ్ళా గట్టి కట్టేశారంట. అప్పుడు అక్కడ ఉన్న భక్తుడు ఆయనతో వచ్చిన ఆయన అన్నాడంట, స్వామి చీమలు తీసేసి తిందామన్నాడంట. అప్పుడు అనంతాలు వారు చెప్పాడు, ఏమో అవి కొండల మీద పుట్టాయి, అవి కొండ మీద మరణిస్తేనే వాటికి ముక్తి, ఇక్కడ కానీ వాటిని మనం ఇదిలిచ్చి తినేసామంటే ఇక్కడ చచ్చిపోతాయి, అవి వాటికి ముక్తి రాదు, నేను పస్తున్నా పర్వాలేదు, వీటిని మళ్ళా కొండ మీదకి తీసుకెళ్లి వదిలి పెడతాను నేను చీమల్ని అన్నాడు. నేను పస్తున్నా పర్వాలేదు, మళ్ళా ఈ చీమల్ని నేను కొండ మీద తీసుకెళ్లి వదిలి పెడతానన్నాడంట. కానీ మనం తిరుపతి తిరుమల ధామంలో ఉన్నాం, కానీ ధామం యొక్క విలువ మనకు తెలియదు. మన కొండ మీద ఉండే వాళ్ళ కిందకి ఎప్పుడు వెళ్ళిపోవాలా అనుకుంటా ఉంటారు. కానీ ఎంత ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రియుడైన వాడు సర్వులయడా అతడు ప్రియమును కలిగి ఉండును, అట్టివాడు సదా, అంటే ప్రతి ఒక్క జీవికి కూడా ప్రియుడవుతాడు భగవద్భక్తుడు. ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క జీవికి. మరి వాసుదేవదత్త ఆయన శరీరం అంతా కుష్టు వ్యాధిగ్రస్తులై ఉన్నాడు, శరీరం తూట్లు పడి పురుగులు పారాడి కింద పడుతూ ఉన్నాయి, వాటితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మనం కలి యొక్క ప్రభావం ఎంత నీచానికి దిగజారింది అంటే మనం తల్లిదండ్రుల్ని ప్రేమించలేం, తోటి అన్నదమ్ముల్ని ప్రేమించలేం, తర్వాత భార్యాభర్తలు ప్రేమ అనురాగాలతో ఉండలేకుండా ఉన్నారు. కానీ ఈ మహాత్ముడు శరీరం అంతా కుష్టు వ్యాధిగ్రస్తుడై శరీరం తూట్లు పడి పురుగులు పారాడి కింద పడుతూ ఉంటే వాటితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే, అరే నేను అంటరాని వాడిని సమాజం వెలివేసింది, నేనెవ్వరికి ఉపయోగపడను, నాకున్నది ఒకే ఒక సంతృప్తి, అదేంటి అంటే మీరు నా శరీరాన్ని భుజించి జీవిస్తున్నారు, ఆ సంతృప్తిని కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగులను తీసి మళ్ళా తన శరీరంలో వేసుకునేవాడంట. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే వాసుదేవదత్త ఏం కోరుకుంటున్నాడు, ఈ జీవులు చేసినటువంటి కష్టాల పర్యవసానం, అవి పడే ఈ జీవులు చేసినటువంటి పాపాల పర్యవసానం, అవి పడేటువంటి కష్టాలు చూస్తే నా హృదయం రోధిస్తుంది, మై హార్ట్ ఈజ్ బ్లీడింగ్, నేను తట్టుకోలేకుండా ఉన్నాను ఇక్కడ ఈ జీవులు పడేటువంటి కష్టాలు. అందువల్ల ఈ జీవులు భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ చేసిన పాపాలు నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా కష్టాలు నేను అనుభవిస్తూ ఉండిపోతాను, వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి స్వామి అని కోరుకున్నాడంట. అటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి ఇది. సో అంత ఉన్నత భావన ఎక్కడి నుంచి వచ్చింది, భగవద్భక్తి వల్ల అతనిలో ఆ ఉన్నత భావన వచ్చింది. కానీ ఈరోజు మనిషి నీచమైనటువంటి స్వార్థ భావనకు కలిప్రభావం వల్ల, కలిప్రభావం వల్ల అన్నం పెట్టిన చేతిని నరికేస్తాడు, జన్మనిచ్చినటువంటి తల్లిని నరికేస్తాడు, పెంచినటువంటి తండ్రిని చంపేస్తాడు, సహాయపడినటువంటి స్నేహితుని చంపేస్తాడు. స్వార్థం, స్వార్థం, వీటన్నిటికీ కారణం ఆధ్యాత్మిక చింతన సమాజంలో లోపించడం వల్ల. ఆధ్యాత్మిక చింతన, భగవంతుడు సమూహం సర్వభూతేషు, అందరూ నాకు సమానులే అంటూ ఉన్నాడు. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటాడో వాడికి కూడా అదే భావన ఉంటుంది, అందరూ నాకు సమానులే, ప్రేమతత్వం ఉంటుంది సమాజంలో. ఈరోజు కేవలం కామతత్వం, స్వార్థం, వీటన్నిటికీ కారణం ఆ దేవదేవుని యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మిక చింతనను మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా. ఈరోజు అజ్ఞానంలో అందరూ అడుగుతారు, స్వామి మీ యొక్క భజనలు కీర్తనలు ఈ ఆధ్యాత్మిక చింతన ఇవెవుడికి కావాలి, ఇప్పుడు అన్నం లేనివాడికి అన్నం పెట్టండి, బట్ట లేనికి బట్ట ఇవ్వండి. ఒరి నాయన, అన్నం లేనివాడికి అన్నం పెడితే తిన్న తర్వాత శక్తి వచ్చి నిన్నే తినడానికి వస్తాడు. వాడికి ఆ శక్తిని ఎట్లా వినియోగించాలన్నటువంటిది వాడికి. ఈరోజు భగవంతుడు అందరికీ తండ్రి, ఒకడికి అన్నం ఎందుకు తీసేశాడు, ఒకటి బట్ట ఎందుకు లేకుండా చేశాడు, ఒకడికి ఆరోగ్యం లేకుండా ఎందుకు చేశాడు. వాడు ఎంతమంది అన్నం తీసేశాడో. ఈరోజు మనం మిడ్ డే మీల్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక్కడ, అంతకుముందు గవర్నమెంట్ చేసేది ఆ పిల్లలకి పెట్టే తిండి. నేను ఇంతకుముందు స్కూల్లోకి వెళ్తే అది సాంబార్ అంట, ఒక గ్లాస్ సాంబార్లో రెండు పప్పు బద్దలు ఉంటాయి అంతే, ఎత్తుక్కోవాలా, అప్పుడు ఆ పప్పు కనిపిస్తే ఓహో ఇది సాంబార్ అనుకోవాలన్నమాట. సాంబార్ అనుకో, పిల్లలకు పెట్టే తిండి వాళ్ళు తీసేసుకునేవాళ్ళు అనమాట. కానీ భాగవతం ఏం చెప్తుంది, ఒక తిండిని ఇంకోటి తీసేసుకుంటే క్రిమి భోజన అన్నటువంటి నరకానికి వెళ్తారంట. ఆ క్రిమి భోజన అన్నటువంటి నరకంలో 80 యోజనాల విస్తీర్ణంలో ఒక పెద్ద సరస్సు ఉంటుందంట. ఆ సరస్సులో నీళ్లు కాదు ఉండేది, ఏముంటాయంటే చీము, నెత్తురు, మలము, మూత్రము, వీర్యము ఇవన్నీ ఉంటాయంట దాంట్లో. దాంట్లో పురుగ్గా జన్మిస్తాయంటే ఒకరి తిండి ఇంకోటి కానీ కొట్టేస్తే. ఒకసారి అన్నదానం కార్యక్రమం వాళ్ళకి మిడ్ డే మీల్స్ వాళ్ళకి వినిపించాలని అనుకున్నాను నేను ఈ స్టోరీ. ఇంక లైఫ్ లో ఎప్పుడు పిల్లకాయలు తిండి తీసారనమాట. సో అక్కడ ఒక పురుగుగా పుడతాడంట, ఆ పురుగుని ఇంకో పురుగు తింటుందంట, తినగానే విసర్జితం అయిపోతుంది, మళ్ళీ ఇంకో పురుగు దాన్ని తింటుందన్నమాట. అట్లాగా వాడు 80,000 సంవత్సరాలు ఎవరు తిండిన కొట్టేస్తే వాడు అక్కడ ఉండాలంట, ఆ యొక్క కష్టాన్ని అనుభవిస్తూ. సో ఈరోజు మనిషి ఏంటి అంటే స్వార్థం స్వార్థం స్వార్థం, కలియుగంలో స్వార్థం పెరిగింది. కానీ ఇంత దుర్భరమైనటువంటి యుగం అయినప్పటికీ కూడా కలియుగంలో ఒక్క సుగుణం ఉంది. ఆ సుగుణం ఏమిటి అంటే కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరమ్రజే. కలియుగం దోషాలకు నిధి, వజ్ర వైడూర్యాలకు కాదు, దోషాలకు నిధి. హస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణం ఉంది, అదేమిటి అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరమ్రజే. ఆ కృష్ణు యొక్క కీర్తన ద్వారా అన్ని దోషాల నుంచి కూడా మానవాళి ఉద్ధరింపబడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకనామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేశు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనమవుతాయి. నాతరో పరతరోపాయ సర్వ వేదేశు దృశ్యతి, వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు అన్నారు. సో అందువల్ల ఎవరు ఎంత ఎక్కువ నామాన్ని జపిస్తారో, ఇతరులకు ఎంత నామం చేపిస్తారో, వాళ్లు ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తారు. పూర్వానికెవరో రోజు ఉపన్యాసాలు ఇచ్చే పండితుడు, ఒక బస్ డ్రైవర్ ఉన్నాడంట. వీళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టారంట. యమధర్మరాజు చెప్పాడు, రోజు ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి మాత్రం నరకానికి పోతాడు, బస్సు డ్రైవర్ మాత్రం వైకుంఠానికి పోతాడు అన్నాడంట. చమత్కారం గుళ్ళ అట్టాగే ఉంటుంది. సో యమధర్మరాజు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, రోజు ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తికి చాలా కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం ఇస్తాను, నేనేంటి నరకానికి పోవడం, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడేంటి వైకుంఠానికి పోవడం అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, ఒరి నాయన నువ్వు రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, ఆ భగవంతుడి గురించి ఏమైనా చెప్పేవాడివా, నేను ఇంద్రుడు నేనేం చంద్రుడు నేను నీ గోపాలు చెప్పుకునేవాడివి, కానీ ఈ బస్సు డ్రైవర్ వీడు చాలా ర్యాష్ డ్రైవర్ అనమాట. కొండ మీద పైకి దిగేవాడు ఏమో మరి తెలియదు, ఆ టర్నింగుల్లో చాలా స్పీడ్ గా కటింగ్ చేసేవాడంట. ఆ ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళంట. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత నామం చేపించాడు వీడు, అందుకని వైకుంఠానికి వెళ్తున్నాడు అన్నాడంట. కొన్ని వేల మంది వాళ్ళ చేత నామం చేపించాడు, అందుకని వైకుంఠానికి పోతున్నాడు అన్నాడు. సో ఈ రకంగా మనం ఎంత నామాన్ని చేస్తామో, ఎంత ఇతరుల చేత నామం చేపిస్తామో, దాన్ని బట్టి మన పురోభివృద్ధి అన్నటువంటిది కలుగుతుంది. తర్వాత నామం అన్నటువంటిది చైతన్య మహాప్రభు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఎట్లా దాన్ని పరిశుభ్రం చేసుకుంటామంటే నామ సంకీర్తన ద్వారా. నామం ఎవరైతే చేస్తారో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కల్ముషాలన్నీ ప్రక్షాళనమవుతాయి, హృదయం శుద్ధి అవుతుంది, ఆత్మ శుద్ధి అవుతుంది. ఇదొక్కటే తరుణోపాయం, ఇంకోటి లేదు. చివరిగా 5 నిమిషాల్లో ఒక చిన్న కథ ఒకటి చెప్పేసి, అది మన వాళ్ళు చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, కొత్త స్టూడెంట్స్ కోసం ఇది. అదేంటి అంటే మహాభారతంలో నామం యొక్క గొప్పతనం చెప్పారనమాట. అదేంటి అంటే ఒకసారి ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీముడు కలవడానికి వెళ్ళాడంట. వెళ్తే నిద్రిస్తున్నాడు కదా అన్నగారు అని చెప్పి బయట కూర్చున్నాడంట. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకుని లోపలికి వెళ్ళబోతూ ఉన్నాడంట. భీముడు వాడిని ఆపేశాడు. ఆపితే ఎవరు నువ్వు అన్నాడు. నేనెవరో మీకు అనవసరము, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునేదానికి వెళ్తున్నాను ధర్మరాజు దగ్గరికి. ఏంటి ఆ విచిత్రమైన సంఘటన నాకు చెప్పు అన్నాడు. అప్పుడు వాడు అన్నాడంట, నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తుంది అంటే అర్థం ఏంటి అన్నాడండి. అప్పుడు భీముడు బుర్రగీక్కుంటూ, భుజబల సంబంధమైనది ఏదన్నా అడుగు, బుద్ధిబలం మన వాళ్ళ కదా అనగా దగ్గరికి పోమన్నాడంట. ఆయన వెళ్ళిపోయాడు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా వచ్చాడండి. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకో విచిత్రమైన చూశాను అన్నాడు. ఏం చూశావన్నాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల సమానంగా పోసి, ఆ 5 చిన్న కుండల నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలి తెరపడింది అంటే అర్థం ఏంటి అన్నాడు. ఒరే పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా, అన్నగారి దగ్గరికి పోమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడంట. ఏంట్రా ఇప్పుడు మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడంట. ఏంటది అన్నాడంట. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఏనుగు దూరెళ్ళిపోయింది తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటన్నాడు. మరి ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి తోక చిక్కు, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడంట. ఓరి నాయన వీడేంటి వీడు బురద్ని వేస్తున్నాడని చెప్పి ఓరి నాకు తెలియదు రాన్నగారి దగ్గరికి పోమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడంట. ఏంట్రా మళ్ళా వచ్చావన్నాడంట. ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. గోవు దూడని చంపి తినేస్తున్నాను. ఓరి గోవు సాధు చింతవ దూడని చంపి తినడం ఏంటి, మరి అదే జరుగుతుంది ఆయనకు అర్థం ఏంటి అన్నాడు. ఓరి నాయన వీడేంట్రా వీడు విచిత్రుడు, విచిత్రమైన ప్రశ్నలతో బురద నేస్తున్నాడు అని చెప్పి ఒరి నాయన నాకు తెలియదు పోరా అన్నాడు. మళ్ళా వచ్చాడంట 10 నిమిషాలకి. ఇప్పుడు ఏంట్రా మళ్ళా వచ్చావన్నాడు. అప్పటికే భీముడు నిరసించిపోయినాడు. ఈ ప్రశ్నలన్నీ కూడా గుర్రం తిరుగుతున్నాయి బుర్రలో అనమాట, ఏం అర్థం కావట్లేదు. విచిత్రమైన ప్రశ్నలు, ఏంట్రా మళ్ళా వచ్చావన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను, కొంతమంది తీర్థయాత్రలకు పోతా ఉన్నారు. వాళ్ళ కొండ పక్క నుంచి పోతూ ఉంటే కొండ మీద నుంచి ఒక బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. కానీ ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు వచ్చి తన దోవతీకున్నటువంటి నూనె పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అన్నాడు. అప్పుడు భీముడు ఎంత కోపం వచ్చిందంటే, అరే అబ్బాయి ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ పిడికలతో నీ కపాలం మీద ఒకటి కానీ ఇచ్చానంటే తల 1000 ఒక్కలైపోతుంది, పోయి ఇక్కడి నుంచి, నీ విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర వేడెక్కిచ్చేసావన్నాడంట. ఆడమ్మ వెళ్ళిపోయాడంట. అప్పుడు 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్ర లేచాడు, బయటకు వచ్చాడు. ఏంటి భీమసేన అన్నాడు. అయ్యా మీతో ఏదో చర్చించడానికి వచ్చాను అన్నాడు. మరి ఏంటి చాలా నీరసంగా ఉన్నావే అన్నాడు. ఊరి నాయన ఆ నీరసం గురించి ఏం చెప్పమంటారు, ఒక పనికిమాలనాడు వచ్చి విచిత్రమైన ప్రశ్నలతో బుర్ర తినేశాడు, ఆ ప్రశ్నలు అంత బుర్ర ఏం అర్థం కాక నీరసపడిపోయాను. ఏంటి ఆ ప్రశ్నలు అన్నాడు. మొదటిది కంచె చేను మేసింది, రెండవదేమో పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండలు సమానంగా పోసి తిరిగి మళ్ళా పెద్ద కుండలో పోస్తే ఏది ఏర్పడింది, మూడవది సూది రంధ్రంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరిపోయింది తోక చిక్కుకుంది, నాలుగవది గోవు దూడని చంపి తినేసింది, ఐదవది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే బండ అడ్డం పడిపోయింది, ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపడలేదు, ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూనె పోగుతూ దాన్ని కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయింది. అప్పుడు భీమసేనుడితో ధర్మరాజు అన్నాడంట, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలన్నాడు. వాడెవడో కాదు, మన తర్వాత కలియుగం ప్రారంభం కాబోతు ఉంది, సాక్షాత్ వాడు కలిపురుషుడు, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడంట, వాడు రాజులాగా అలంకరించుకుని ఉన్నాడే అన్నాడు, మనిషి అట్టా ఉన్నాడన్నాడు, కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్పాడంట, కలియుగంలో ప్యాకింగ్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటది అన్నాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటది, ప్యాకింగ్ కి ఇచ్చిన వాల్యూ ప్రోడక్ట్ కి ఇవ్వరు అన్నమాట. చిన్న చిన్న పిల్లకాయలు వాళ్ళు ఎప్పుడైనా ప్రయాణానికో కొండ మీదకో ఎక్కడికన్నా పోయినప్పుడు నాన్న చిప్స్ ప్యాకెట్ అంటాడు, అది బుమ్మని బెలూన్ లాగా ఇంతలా ఉంటుంది అనమాట. ప్యాకింగ్ చూసి ఆమె టక్కన పోయి కొనుక్కొని దాన్ని చింపితే 4 పలుకులు ఉంటాయి లోపల. ప్యాకింగ్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది అనమాట, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. వాడు రాజులాగా అలంకరించుకున్నాడు, మనిషి మాత్రం కురూపిలాగా ఉన్నాడు అనమాట, కురూపిలాగా ఉన్నాడు. అప్పుడు మొదట దానికి అర్థం ఏంటి అంటాడు, కంచె చేనును మేసింది అంటే. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే అధర్మ పరులు అవుతారు. కంచె దేనికి? చేను కాపాడడం కోసం ఉంది. ఆ కంచె చేనును మేసింది అంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళు అధర్మ పరులు అవుతారు కలియుగంలో, దానికి అర్థం అది అంట. జరగట్లేదా ఇవన్నీ? ఇప్పుడు ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే అధర్మ పరులు అవుతున్నారు. రక్షక భటులే భక్షక భటులు, న్యాయ నిర్ణీతలే అన్యాయ నిర్ణీతలు, ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన వాళ్లే ప్రాణాలని తీసేసి శవానికి ట్రీట్మెంట్ ఇచ్చి బిల్లు వేసేస్తారనమాట. సో ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళు అధర్మ పరులు అవుతారు కలియుగంలో. మొన్న ఒక హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయిన 8 గంటలు ట్రీట్మెంట్ ఇస్తానే ఉన్నారంట, పెద్ద బిల్లు వేశారనమాట శవానికి ట్రీట్మెంట్. సో ఇది కలియుగం, కలియుగం ధర్మాన్ని ఎవరు కాపాడాలో వాళ్ళు అధర్మ పరులు అవుతారు. కంచె చిన్నను మేసింది అంటే అర్థం అది. మరి రెండవది పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండలో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండలో ఉన్న నీరు పెద్ద కుండలో పోస్తే ఎలిత ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటారు. అప్పుడు ధర్మరాజు విచారవదనంతా చెప్తాడు, ఒక్క తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, ఆ 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు, దానికి అర్థం అది అంటారు. పెద్దవాడు అంటాడు, నాన్న నాకు ఆరోగ్య ఇబ్బందులు అంటాడు. రెండోవాడు అంటాడు, నాకు ఆర్థిక ఇబ్బందులు అంటాడు. మూడోవాడు అంటాడు, మీ కోడలకు బాగలేదు అంటాడు. నాలుగోవాడు అంటాడు, నాకే సంతానం ఎక్కువ, వాళ్ళతో ఏగలేక చేస్తున్నాను, ఇంక మీతో ఎక్కడ ఎగను అంటాడు. ఐదోవాడు అడ్రస్సే ఉండడు, వాడిని ఎత్తుక్కునే లోపల తండ్రి కాస్త చస్తాడు అనమాట. 5 పిల్లల్ని ఒక తండ్రి సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో జరుగుతుంది. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండలు సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల నీరు పెద్ద కుండలో పోస్తే ఏడితే ఏర్పడింది. మూడవది సూది రంధ్రంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు అనమాట, కలియుగంలో పెద్ద పెద్ద తప్పిదాలు ఎవరు పట్టించుకోరు, ఏనుగు దూరం వెళ్ళిపోతుంది, తోక చిక్కుకుంటుంది, అన్ని పెట్టి కేసులే బుకింగ్ అంతా, పెద్ద పెద్ద స్కామ్లకు అందరూ నిర్దోషులే అనమాట. ఏనుగు దూరం వెళ్ళిపోతా ఉంటుంది, తోక చిక్కుకుంటుంది. ఈరోజు పెద్ద పెద్ద తప్పిదాలు ఎవరు పట్టించుకోరు, ప్రపంచం అంతా స్కామ్లే, కానీ చిన్న చిన్న పెట్టి కేసులు, పోలీస్ స్టేషన్ పోతే అక్కడ బుకింగ్ అంతా పెట్టి కేసులు చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద ఎవరు పట్టించుకోరు. ఏనుగు దూరం వెళ్ళిపోద్ది, తోక చిక్కుకుంటుందంట, దానికి అర్థం అది. మరి నాలుగోది, గోవు గోవు దూడను చంపి తినింది. అప్పుడు ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, ఏ జంతువుకు కూడా బిడ్డ అంటే చాలా ప్రియం, కానీ కలియుగంలోనే తల్లే తన బిడ్డను అభార్షణ రూపంలో చంపుతుంది. చంపడమే కాకుండా ఆ పిండాన్ని తింటుంది. ఈ రోజు మీకు తెలుసో తెలియదో, అమెరికా తైవాన్లలో కాస్ట్లియస్ట్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్. ఈ అభార్షణ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు అనమాట. ఈ రోజు ఈ పుణ్యభూమి భారత భూమిలో మనం కూర్చొని ఎప్పుడైనా అమెరికా లాగా అయ్యేది మన దేశమా అంటూ ఉంటాడు. ఏమినైనా పిండాలు అమ్మితే గానీ గొప్ప కాదా, ఏడు కూడా పిండాలు అమ్మితే అప్పుడు అబ్బా అమెరికా లాగైంది మన దేశం. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని దేంతో వెలకట్టాలా, సంస్కృతితో వెలకట్టాలా, సంస్కృతి. అంతేగాని అంతస్తుల మేడలు టెక్నాలజీ వీటితో కాదు. నిజంగా అంతస్తుల మేడలు టెక్నాలజీనే ఆనందం ఇచ్చేటట్టయితే ఆత్మహత్యల రేట్ ఎక్కువగా ఎక్కడ ఉంది, అమెరికాలో ఉంది, జపాన్ లో ఉంది. టెక్నాలజికల్ గా ఎదిగినటువంటి ఉన్నతమైన దేశాలు అక్కడే ఉందన్నమాట. మరి అత్యాచారాల రేట్ ఎక్కడుంది, అక్కడే ఉంది. కొత్త కొత్త రోగాలన్నీ ఎక్కడ పుట్టి ప్రపంచంలో పాకుతున్నాయి, అక్కడ పుట్టి అంత పాకుతూ ఉన్నాయి అన్నమాట. తర్వాత హత్యల రేట్ ఎక్కడ ఉంది, అక్కడే. సో అన్ని నాన్ సెన్స్ అక్కడ జరుగుతుంది. మనం ఈ పుణ్యభూమిలో కూర్చొని ఇంత గొప్ప సంస్కృతి దీన్ని మనం విడిచిపెట్టేసి ఆ పాశ్చాత్య సంస్కృతి వెనకాల పోవడం వల్ల ఇక్కడ కూడా అట్లాగే తయారవుతూ ఉంది. ఈరోజు మోడర్న్ 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 అని చెప్పి నిన్న కూడా నేను క్లాస్ లో చెప్తా ఉన్నాను, స్త్రీ పురుషులు ఎట్లా రెస్ట్రిక్టెడ్ గా ఉండాలా, రిజర్వ్డ్ గా ఉండాలా, ఇవన్నీ లెక్క చేయకుండా మనం కలిసిమెలిసి తిరగాల, సోషలిజం అన్నాం. ఆ సోషలిజం సైన్సిజం అయింది, లాస్ట్కి సారోయిజం ఏడుస్తూ కూర్చుంటున్నారు. అక్రమ సంబంధాలని అదని హత్యలని దోపిడీలు ఇవన్నీ కూడా. సో మన సంస్కృతి ఎంతో సైంటిఫిక్, ఎంతో ఉన్నతమైంది. అరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. మన సంస్కృతిని ఎవరైతే పాటిస్తారో కష్టమే రాదనమాట. ఈ కష్టం వస్తే కదా సొల్యూషన్స్ కావాలి నీకు. మన సంస్కృతి ఎవరైతే ఆచరిస్తారో కష్టమే ఉండదు సమాజంలో. సో అందువల్ల మన సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఆచరించేటట్టు మనం ఎప్పుడైతే చేస్తామో అది హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ సొసైటీలో. అంతకు మించినటువంటి సంఘసేవ ఇంకొకటి లేదనమాట. సో అందువల్ల తల్లే తన బిడ్డను అభార్షణ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది, దానికి అర్థం అది అంటాడు. మరి ఐదవది, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి ఒక బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. అది ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు వచ్చి నూలు పోగుతూ దాన్ని కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, మంచి ఏ పని చేయాలన్నా కలియుగంలో ఆటంకం వచ్చేస్తుంది, చెడు అంటే అనంతమైన ప్రోత్సాహం. తాగదాం తిందాం తిరుగుదాం అంటే పద చలో నేను కూడా నీతో జాయిన్ అవుతాను. ఎవడన్నా అవన్నీ అలవాట్లు లేదు అంటే వాడిని చాలా తక్కువగా చూస్తారు కలియుగం. ఇంతకు ముందు రోజుల్లో ఎవరు గౌరవింపబడేవాళ్ళు, నీతి నియమం ధర్మంగా జీవించేవాడు గౌరవింపబడేవాడు. ఈ రోజు స్టేటస్ సింబల్ ఏంటి అంటే ఆయన ఎన్ని బాటిల్స్ తాగుతాడు, ఎంత వ్యభిచారం చేస్తాడు, ఎంత జూదం ఆడతాడు, ఇవి స్టేటస్ సింబల్, దాన్ని బట్టి ఆయన గౌరవిస్తాడు అనమాట. ఎవరన్నా పవిత్రమైనటువంటి సాధువు దారిలో పోతామంటే హరిరామ హరే కృష్ణ అంటాడు. అదే ఎవడో గూండాగిరి పనికి మాలినోడు తాగుబోతాడు వాడిపోతుంటే నమస్తేనా అన్న, నమస్తేనా అన్న, నమస్తేనా. గౌరవింపబడేటి అగౌరవింపబడతాయి, అగౌరవింపబడేటి గౌరవింపబడతాయి కలియుగంలో. క్యారెక్టర్కి వాల్యూ లేదు, క్యారెక్టర్కి వాల్యూ లేదు, డబ్బుకి వాల్యూ, మజిల్ పవర్కి వాల్యూ, కానీ ఇంతకు ముందు రోజుల్లో పవిత్రతకు వాల్యూ ఇచ్చేటువంటి వారు అనమాట. సో మంచి పని అన్నటువంటిది అన్ని ఆటంకాలు వస్తాయి, చెడుకి అనంతమైన ప్రోత్సాహం ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు, కొండ బండ అడ్డంగా పడిపోయింది అంటే మంచి ఏం చేసినా ఆటంకాలు వస్తాయి. అటువంటి ఆటంకాలన్నీ మటుమాయమవుతాయి ఏ రకంగా అంటే ఆ బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలు పోగుతా దాన్ని కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అంటే ధర్మరాజు ఆ నూలు పోగును దేంతో పోలుస్తాడు అంటే భగవంతుని యొక్క నామంతో పోలుస్తాడు. భగవత్ నామం ఎవరైతే చేస్తారో అన్ని ఆటంకాలు, జీవితంలో ఉండే అన్ని ఆటంకాలు మట్టి మాయమైపోతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో అందువల్ల ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం కలియుగానికి యుగధర్మం. కలి సంతృపణ ఉపనిషత్తులో కూడా ఈ యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో కలియుగంలో ఉండేటువంటి దోషాలన్నింటి నుంచి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనం ఏంటి అంటే ఉచితంగా ఇస్తే విలువ కట్టం. ఫుట్పాత్ లో 2 రూపాయల వస్తువు అయినా కానీ షోరూమ్ లో పెట్టి 20 రూపాయలంటే అంత పోయి కొనేస్తాం అనమాట. ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి కొంతమంది నా దగ్గరికి వస్తారు ఉపన్యాసం అయిన తర్వాత, స్వామి ఖర్చైనా పర్లేదు స్పెషల్ ఏదన్నా ఉంటే ఇవ్వండి మంత్రం అంటూ ఆ మెంటాలిటీ ఉండడం వల్ల ఈరోజు అన్ని డబ్బే, ముక్తి 3 లక్షలంట, దక్షిణం 2 లక్షలంట, లేకపోతే ఇంకోటి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే ఈ విలువనేవారు. దాని డొంక తిరుగుడు కావాలన్నమాట, నిజాయితీకి రోజులు కాదనమాట. సత్యం అరే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, మత్త పరతరం నాన్ని కించిత ధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకోటి లేదు అంటున్నారు. కలికాలే నామరూపే కృష్ణ అవతారు, కృష్ణునికి నామానికి ఏ రకమైన వ్యత్యాసం లేదు, నామానికన్నా మించింది ఇంకేముంది. ఒక ఆయన ఒక తెలివివంతుడు అడిగాడు నన్ను, స్వామి మీరు ఇది కంప్యూటర్ యుగం కొత్తదైనా కనుక్కోండి, నామం జపం భజన ఇవన్నీ ఏంటన్నాడు. నేను పిలిచాను, కొంచెం దగ్గరికి రాను ఆయన అన్నాను, కంప్యూటర్ యుగం కదా ఏం తింటున్నావు అన్నాను. అన్న తింటున్నాను భలేవాడివే, కంప్యూటర్ యుగం ఆయన చిప్స్ కేబుల్స్ నట్లు బోల్ట్లు ఇవి తినాలను, అదట్టే కుదురుతుంది అన్నాడు. మరి అదే కుదురుతుంది ఇది కూడా అట్టే కుదరదు అన్నాడు. కంప్యూటర్ యుగం మన తెలివితేటలన్నీ ఎట్ట ఉంటాయంటే, పూర్వానికి ఒక అయ్యవారు ఉన్నాడంట, పిల్లవాడిని అడిగాడంట, ఒరే ఈరోజు నేను చాలా తెలివైన ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీ తెలివి నిరూపించుకోవాలా, తిరుపతి నుంచి బెంగళూరుకి 260 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంత చెప్పండి అన్నాడంట. పిల్లకాయలందరూ తెల్లముఖం వేశారంట, బెంగళూరుకి తిరుపతికి దూరానికి ఈయన వయసుకి ఏమి సంబంధం రా నాయన, ఇదేమి తెలివైనటువంటి ప్రశ్నరా నాయన అని చెప్పి అందరూ తెల్లముఖాలు వేశారంట. కానీ ఒక పిల్లవాడు మాత్రం, సార్ నేను చెప్తాను సార్ అన్నాడంట. చెప్పబోయ్ అన్నాడంట, మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడు. ఇప్పుడు ఐవారు తెల్లముఖం వేశాడంట, ఇప్పుడు ఇంత ఖచ్చితంగా నువ్వు ఎట్లా చెప్పగలిగా ఉన్నాడంట. అప్పుడు పిల్లవాడు చెప్పాడంట, అదే ఉంది సార్, నాకు అన్న ఉన్నాడు వాడికి 24 సంవత్సరాలు, వాడు అర్ధ పిచ్చోడు, మీరు పూర్తి పిచ్చోడు 48 సంవత్సరాలు. మీరు పూర్తి పిచ్చోడు, మీరు 48 సంవత్సరాలు అన్నారంట. సో ఈ రకంగా ఇవన్నీ తావు తెలివితేటలు పనికిరావన్నమాట. మనం సింపుల్ గా ఆ భగవంతునికి శరణాగతి పొంది ఆయన యొక్క సేవ చేసుకునేదానికి మనం ప్రయత్నించాలా. నామాన్ని మించినటువంటి నామ నామకారి బహుదా నిజ సర్వశక్తిర్ తత్రాపిత నియమిత స్మరణేన కాల. నామ నామకారి బహుదా నిజ సర్వశక్తిర్, నామంలో బహువిధములైనటువంటి నిజమైనటువంటి సర్వశక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి. అందువల్ల నామం ఇంకేదన్నా ఉందా ఇంకేదన్నా ఉందా, ఏం లేదు ఏం లేదు. పూర్వానికి ఒక నవాబు ఉన్నాడంట, అందరికీ ఒక 10 గుర్రాలు పంచిపెట్టాడంట, ఎవరు బాగా దాన్ని మేపితే వాడికి ప్రైజ్ ఇస్తానన్నాడంట. అందరు కష్టపడి నవాబు మేపడానికి కూడా డబ్బు ఆయన ఇస్తున్నాడంట, కానీ అందరు కష్టపడి బాగా వాటిని పెంచుతున్నాడంట, ఒకటి మాత్రం ఆ గుర్రానికి పెట్టేది కూడా వీడు మేస్తున్నాడంట. ఒక రోజు నవాబు తనిఖీకి వచ్చాడు, తనిఖీకి వచ్చేసరికి అక్కడ ఏంటి అంటే వీడు అందరి గుర్రాలు చూసుకొని వస్తున్నాడు, వీడి దగ్గర గుర్రం మాత్రం చాలా బక్కజిక్కుంది. అప్పుడు వీడు అనుకున్నాడు, ఈ బక్కజికి చచ్చేలాగా ఉన్నటువంటి గుర్రానికి నవాబు చూపిస్తే నా తల తీసేస్తాడేమో అని చెప్పి దాన్ని ఒక గదిలో పెట్టి బంధించాడంట. ఆమె నవాబు వచ్చాడంట, అరే ఏదిరా గుర్రం అన్నాడంట, ఏమీ చెప్పామంటారు స్వామి, దానికి ఇంత అంతా శక్తి కాదు, ఎంత శక్తి వచ్చింది కంట్రోల్ చేసేకి అవ్వలేదు అన్నాడంట. మరి ఏమిరా చేసినావంటే గదిలో పెట్టి ఉంచినాను అన్నాడంట, ఎదురు చూపిరా అన్నాడంట. తలుపు తెరిస్తే అది గడ్డి దీన్ని చాలా రోజులైంది, నవాబు గారి గడ్డి తలతలా మెరుస్తుంది అంట గడ్డం, అది గడ్డి అనుకుని అది పట్టుకుని పీకిందంట. అప్పుడు నవాబు, నిజంరా దీనికి బాగా శక్తి ఉంది, నీకే ప్రైజ్ రా అన్నాడంట. సో అట్టాగ మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా, నాయన ఏమీ లేదు శుద్ధ నామం చేయండి మీరు తరించండి అంటే వీళ్ళకి పవర్ లేదు. నేను ఒకసారి ప్రొద్దుటూరులో ఉపన్యాసం ఇస్తే తర్వాత ఎవరో లైఫ్ మెంబర్ వచ్చారనమాట, వాళ్ళ పిల్లవాడిని తీసుకుని వచ్చి, మా పిల్లవాడు చదవట్లేదు స్వామి, ఏదన్నా మంత్రం ఏంటి అది ఇది అంటే, అమ్మా ఏం లేదు వాడు మంత్రం చేయమని చెప్పు, మనస్సు శుద్ధి అవుతుంది, చదువు మీద ధ్యానం వస్తుంది. వాళ్ళ భర్త అంటున్నాడు, అదే ఇవే వీళ్ళకి ఆ పవర్ ఉండదు, అది వేరే వాళ్ళు వేరే అంటున్నాడు, వాళ్ళు వేరే నిన్ను మోసం చేయడానికి వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇటువంటి మెంటాలిటీ ఉండడం వల్ల ఈరోజు మనకేంటి అంటే డబ్బు కావాలా దానికో మాల, తర్వాత పెళ్లి కావాలా దానికో మాల, పెటాకులు కావాలా దానికో మాల, దానికి మళ్ళీ రేట్లు ఫిక్సేషన్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ ఏం జరగవు, మనిషి నడవడికలో మార్పు రానంత వరకు మంచి ఏం జరగదు అనమాట. మనం భగవత్ నామం జపించి ధర్మంగా నడుచుకుంటే మనం ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మామిడి చెట్టు విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, సపోర్ట్ చెట్టు రాదు. మనం పుణ్య పనులు చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది, పాప పనులు చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. అంతేగాని కనిపించిన సాధువు దగ్గరికంతా అయ్యా నాకు కష్టం ఉంది, నీకు కష్టం ఉందని నాకు తెలుసు అండి. ఎట్ట తెలుసు స్వామి మీకు, నాకు కూడా కష్టాలు ఉన్నాయి కాబట్టి తెలుసు. సో ఎవరు ఎవరి కష్టాలను తీర్చలేరు. నువ్వు సత్ప్రవర్తన చేస్తే సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు పొందుతావు, దుష్కర్మలు చేస్తే దుష్ఫలితాలు పొందుతావు. సింపుల్ యూనివర్సల్ లా ఇది. మరి సత్కర్మలు చేయాలంటే సద్భావనలు ఉండాలి. సద్భావనలు సత్సాంగత్యం నుంచి సాధన నుంచి వస్తాయి. ఎవరైతే నామం చేస్తారో వాళ్ళలో ఉన్నటువంటి కల్ముషాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు అప్పుడు సత్ప్రవర్తన చేయగలరు, అప్పుడు సత్ఫలితాలు పొందుతూ సుఖంగా జీవించగలరు. సుఖానికి సూత్రం ఇది, అంతకు మించి వేరే ఏం లేదన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా సుఖంగా జీవించాలంటే నాలుగు వ్యసనాలకు దూరంగా ఉండండి. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, సమాజాన్ని పీడించేటువంటిది ఈ నాలుగు వ్యసనాలే. వీటికి దూరంగా ఉంటూ వాటికి దూరంగా ఉండడానికి నిగ్రహశక్తి కావాలా? ఆ నిగ్రహశక్తి నేను ఇందాక చెప్పాను నామం నుంచి వస్తుంది. ప్రతి నిత్యం కూడా నామం చేసి మీ రోజు మొదలు పెట్టండి. ఎంతో దివ్యంగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతూ జీవితాంతంలో మళ్ళా భగవంతుని చేరుకోవచ్చు. మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా ఉండొచ్చు. జీవితాంతంలో మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచానికి కాకుండా స్వామి సన్నిధిని చేరుకోవచ్చు అనమాట. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి, రాధా గోవింద దేవస్థ సఖి బృందకి, హరినామ సంకీర్తన యజ్ఞకి నితాయ గౌర్ ప్రేమనందే. హరి హరి బోల్.